ఈరోజు మోహన్ రాగంలో ఆధునిక తెలుగు సాహిత్యంలో పఠాభిగా ప్రసిద్ధుడైనటువంటి తిక్కవరపు పఠాభిరామిరెడ్డి రాసిన కవిత్వం, ఆయన చూపించిన అతినవ్యత, తెలుగు వాళ్ళు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోయినటువంటి ఆయన ప్రయోగపరత్వం, ఆయన వేసిన కొత్త దారులు, వీటి గురించి కొద్దిగా ముచ్చటించుకుందాం. పఠాభి కేవలం కవిగా మాత్రమే కాక సంస్కార అనే చలనచిత్రం ద్వారా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి సాధించినటువంటి గొప్ప చలనచిత్ర దర్శకుడు కూడా. అంతేకాదు ఆయన సైన్స్ ని, గణితాన్ని చాలా గాఢాతిగాఢంగా అభిమానించినటువంటి అత్యంత హేతుబద్ధమైనటువంటి మానవుడు కూడా. ఒక రకంగా ఆయనలో రేషనలిజము, ఇర్రేషనలిజము రెండూ కలగలిసి ఉన్నాయని ఆయన ఒక చోట చెప్పుకున్నాడు. ముఖ్యంగా ఆయనలోని రేషనల్ భావజాలానికి ఐన్స్టీన్ పట్ల ఆయనకున్నటువంటి గాఢమైనటువంటి అభిమానం, ముఖ్యంగా గణిత శాస్త్రం పట్ల ఆయనకున్నటువంటి తీవ్రమైనటువంటి మమకారం, వీటిని మనం చూసుకుంటే ఆయనలోని ఇర్రేషనల్ అంటే హేతురహితాన్ని కాదు, హేతుకు అతీతమైనటువంటి, కేవలం హేతు ద్వారా మాత్రమే నిలబెట్టుకోలేనటువంటి అనేక మానవీయ భావాల్ని, మానవీయ కోణాల్ని చూపించడానికి వీలైన అత్యుత్తమ ఉపకరణంగా ఆయన సాహిత్యాన్ని భావించాడు. ముఖ్యంగా అందులో కూడా కవిత్వాన్ని భావించాడు ఆయన. ఆయన జీవితకాలం పొడుగున 1939 నుండి 80 దాకా దాదాపుగా 40 ఏళ్ల పొడుగుత ఆయన రాసినటువంటి వివిధ కవితలు 3 సంకలనాలుగా తెలుగు వాళ్ళకి పరిచయమయ్యాయి. అందులో ముఖ్యంగా మొదటి సంకలనం ఫిడేలు రాగాల డజన్ అనేది ఇప్పటికీ కూడా తెలుగు సాహిత్యంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి, ఎంతో చర్చకు నోచుకున్నటువంటి, ఇప్పటికీ ఏ ఇద్దరు విమర్శకులు కూడా ఏకాభిప్రాయానికి రాలేనటువంటి కవితా సంకలనంగా, కవితా సంపుటిగా నిలబడి ఉంది. దాని గురించి ముఖ్యంగా పఠాభిని కొత్తగా అర్థం చేసుకోవడానికి ఈ 21వ శతాబ్దంలో ఆయన కవిత్వాన్ని, ఆయన కవిత్వం యొక్క ప్రాసంగికత ఏమిటి, తెలుగు సాహిత్యంలో తీసుకొచ్చిన కొత్త కాంట్రిబ్యూషన్ ఏమిటి అన్న దాని గురించి వివరంగా చూద్దాం ఈరోజు. పఠాభి ఫిడేలు రాగాల డజన్ అనే పేరు మీద వచన పద్యాలను తీసుకొచ్చినప్పుడు, అంటే 1939లో ఆయన ఈ పద్యాలను తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చినప్పుడు దానికి ఆయన శ్రీశ్రీతో ఒక ఇంట్రో అనే పేరు మీద ముందు మాట రాయించాడు ఆయన. ఈ ఏ ముహూర్తాన ఈ కవిత్వం శ్రీశ్రీ పరిచయ వాక్యాలతోటి తెలుగు సాహిత్యంలోకి ప్రవేశపెట్టబడిందో ఆ రోజు నుంచి కూడా ఇప్పటిదాకా దాని మీద చాలా సుదీర్ఘమైనటువంటి వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పఠాభి యొక్క సాహిత్య వ్యక్తిత్వంలోని, ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వంలోని సమున్నతమైన కోణం ఏమిటంటే, ఆయన తన కవిత్వం మీద విదిలించబడ్డ ఈ దుర్భాషల్ని, దూషణల్ని, మందలింపుల్ని, వీటన్నింటినీ కూడా ఆయన చాలా సంతోషంతో స్వీకరించాడు. ఆయన ఎబ్యూజ్ అనే పదం ఆడాడు. ఆయన ఆ ఎబ్యూజ్ ఎంత ఉంటే తన కవిత్వం అంతగా, తన కవిత్వం యొక్క ప్రాముఖ్యత అంతగా పెరుగుతుంది. అంటే తన కవిత్వం యొక్క ప్రాముఖ్యత దూషణల వల్ల పెరుగుతుంది కాదు, ఆ దూషణల వల్ల తన కవిత్వం రేకెత్తించగల సంవేదనలు ఏమిటో, పాఠకుల్లో గాని సాహిత్య ప్రపంచంలో గాని తన కవిత్వం ఎటువంటి సంవేదనలు తీసుకురాగలుగుతుందో అర్థం చేసుకోవడానికి అవి పనికొస్తాయని ఆయన అనుకున్నాడు. అందువల్ల తిరిగి తిరిగి ఆ కవిత్వాన్ని పునఃపున ముద్రిస్తూ వచ్చినప్పుడు, ముఖ్యంగా ఇటీవలి ముద్రణల్లో ఆయన పకపకలు, వెకవెకలు అనే పేరు మీద తన కవిత్వం గురించి అంతవరకు సుప్రసిద్ధులైన తెలుగు కవులు కాని, విమర్శకులు కాని, విశ్లేషకులు కాని ఏ భావాలు వ్యక్తం చేస్తారో ఆ భావాలన్నింటినీ కూడా ఒక్క వాక్యాన్ని కూడా ఎడిట్ చేయకుండా, దాచకుండా మొత్తం ఆయన మన ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. బహుశా తెలుగు సాహిత్య లోకంలో ఇటువంటి సహృదయత, తన పట్ల, తన కవిత్వం పట్ల విమర్శలను ఇంత సహృదయంగా, తన కవిత్వాన్ని అందిస్తున్నట్లే తన కవిత్వం మీద అభిప్రాయాలను కూడా సమానంగా రెండు చేతులతో అందించినటువంటి సాహిత్య మూర్తిని మనం చూడం. అయితే వాటి వల్ల, ముఖ్యంగా అభిప్రాయాలన్నిటి వల్ల కూడా ఆ కవిత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి మరింత అవకాశం కలుగుతూ ఉంది. ఆ కవిత్వం యొక్క చారిత్రక ప్రాధాన్యత ఏమిటి, ఎందుకు ఆ కవిత్వం ఆనాడు అటువంటి తీవ్రమైన స్పందన కలగజేసింది, ఆయన కవిత్వం మీద విశ్లేషణ చేసిన వాళ్ళు సరిగానే నిదానించారా, లేకపోతే తీవ్రంగా పొరపాటు పడ్డారా, వాళ్ళు పొరపాటు పడి ఉంటే ఏ అంశాల్లో పొరపాటు పడ్డారు, వీటిని మనం సాకల్యంగా పరిశీలించుకోవడానికి, ఎప్పటికప్పుడు పరిశోధించుకోవడానికి ఈ భావాలన్నింటినీ ఆయన మన ముందు తీసుకురావడం చాలా ఉపకరిస్తూ వచ్చింది. శ్రీశ్రీ ఆయన కవిత్వానికి ఇచ్చినటువంటి ఇంట్రో, అసలు ఆ ఇంట్రోనే చాలా స్పందనలకి, ముఖ్యంగా ఆయన కవిత్వాన్ని విమర్శించిన వాళ్ళకి చాలా మందికి శ్రీశ్రీ ఇంట్లోనే మూలాధారమైంది. ఈ ఇంట్రోలు, ముందు మాటలు చాలా సందర్భాల్లో కవిత్వానికి తెర తీయడానికి బదులు తెర వేస్తాయన్నమాట. అక్కడ ఏం జరుగుతుందంటే, కొత్త కవి, ముఖ్యంగా ఒక అతినవ్య ధోరణిలో కవిత్వం ఏదైనా భాషలో ప్రవేశిస్తున్నప్పుడు దానికి ముందు మాటలు రాసేవాళ్ల వల్ల జరిగేటటువంటి హాని అంటూ ఏదైనా ఉంటే, అదేమిటంటే చాలా సందర్భాల్లో వాళ్ల భావజాలమే కవి భావజాలంగా చలామణి అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇది శ్రీశ్రీ కూడా చలం వల్ల జరిగింది. శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం రాసిన యోగితాపత్రాన్ని ఈనాడు మనం జాగ్రత్తగా చదివితే దానిలో చాలా వరకు శ్రీశ్రీ భావజాలం కన్నా కూడా చలం భావజాలమే, చలం యొక్క తిరుగుబాటు మనస్తత్వమే. చలం సమాజం పట్ల తను ఏ విధంగా ప్రతిస్పందించాడో దాన్నే దాదాపుగా శ్రీశ్రీ కూడా ఆరోపిస్తూ ఆ యోగితా పత్రాన్ని ఆయన రాశాడు. ఉదాహరణకి, శ్రీశ్రీ ఎటువంటి ప్రపంచాన్ని కోరుకుంటున్నాడు అని చలం చెప్తూ ఆ మరో ప్రపంచంలో ఇవి ఉండవు ఉండవు అని చెప్తూ స్కాండల్స్ కూడా ఉండవు అంటాడు. స్కాండల్స్ లేనివంటి ప్రపంచం ఒక చాలా అభిలషణీయమైన ప్రపంచం చలానికి. కానీ శ్రీశ్రీ మహాప్రస్థానం స్కాండల్స్ లేని ప్రపంచాన్ని కోరుకునేటువంటి కవిత్వం కాదు. కానీ చలం మహాప్రస్థానానికి, మహాప్రస్థానంలోని మరో ప్రపంచానికి తెరతీస్తున్నప్పుడు ఆయన మరో ప్రపంచం స్కాండల్స్ లేని ప్రపంచంగా ఉంటుంది అని ఆశించాడు. అంటే ఒక ఇంట్రో రాస్తున్నప్పుడు లేదా ముందు మాట రాస్తున్నప్పుడు కవులు సాధారణంగా, ముఖ్యంగా వాళ్ళు కవులు అయితే, వాళ్ళు చాలా తీవ్రమైన చింతకులు, భావనాపరులు అయితే జరిగే ప్రమాదం ఏమిటంటే వాళ్ల భావజాలమే కవి భావజాలంగా నిర్వచనానికి వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. దాదాపుగా ఇదే ప్రమాదం ఫిడెల్ రాగాల డజన్ కూడా శ్రీశ్రీ ఇంట్లో వల్ల జరిగిందని ఈ రోజు నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీశ్రీ అందులో ఈ కవి వ్యాకరణానికి తిలోదకాలు ఇచ్చాడని, ఇతడు ఒక పదానికి ఒకే అర్థం కాని లేదా ఒక పదానికి అనేక నానార్థాలు కాని ఉండకుండా ఉండాలని కోరుకున్నాడని, అలాగే ముఖ్యంగా విచిత్రమే సౌందర్యం, సౌందర్యమే విచిత్రం అని అన్నాడని, ఇటువంటి కొన్ని భావాలతో ఆయన ముందు మాట తీసుకొచ్చాడు. ఆనాటి సమకాలీన కవులందరూ కూడా పటాభి శ్రీశ్రీల కన్నా వయస్సులో, అనుభవంలో పెద్దవాడైన వాళ్ళు, వాళ్ళ సమకాలీయులు, వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దాదాపుగా ఈ ఇంట్రో చూపించిన వెలుతురులోనే, ఆ ఫోకస్ లోనే ఫిడెల్ రాగాల డజన్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. వింటున్నారు ఫిడెల్ రాగాల డజన్ ని మనం సరిగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే, ముఖ్యంగా ఆయన సమకాలీకులు పటాభి కాలం నాటి తెలుగు సాహిత్య ప్రపంచం, దాన్ని అర్థం చేసుకోవడంలో చేసిన పొరపాట్లు మనం చేయకుండా ఉండాలి అంటే, మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే శ్రీశ్రీ రాసిన ఇంట్రోని పక్కన పెట్టి, శ్రీశ్రీని కూడా పక్కన పెట్టి, పటాభి కవితలు వాటి కవి స్వయంగా మనతో ఏం మాట్లాడుతున్నాయి అని చూడడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి ప్రయత్నం కూడా కొంతమంది చేశారు, చేయకపోలేదు. కానీ వాళ్ళంతా కూడా ఈ శ్రీశ్రీ లేదా తక్కిన సమకాలీకులు ఇచ్చిన అభిప్రాయాల యొక్క వెలుతురులోనే తిరిగి మళ్ళా ఫిడెల్ రాగాల డజన్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అలా కాకుండా ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఒక పద్ధతి ఏమిటంటే, అసలు ముఖ్యంగా ఫిడెల్ రాగాల డజన్ వచ్చిన కాలం ఏమిటి అక్కడి నుంచి చూద్దాం. మనం ఆ కాలంలోంచి మనం ఆ కవిత్వాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఫిడెల్ రాగాల డజన్ 1936-37 సంవత్సరాల మధ్య కాలంలో, అంటే చివరి 30ల్లో, 4వ దశకంలో చివరి 30ల్లో వచ్చినటువంటి కవిత్వం. 39లో అది సంపుటిగా సాహిత్య ప్రపంచానికి అందింది. అంటే దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే అది 2వ ప్రపంచ యుద్ధం ఆరంభమవుతున్న కాలంలో, ఆరంభం అవగానే ప్రచురణకు వచ్చింది. ఆరంభ కాలంలో ఒకచోట పటాభి దానికి ముందు మాట రాస్తూ ప్రపంచం మీద 2వ ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలోనే ఈ కవిత్వం మీ ముందుకు వస్తుందని రాశాడు ఆయన. ముఖ్యంగా 1వ ప్రపంచ యుద్ధానికి, 2వ ప్రపంచ యుద్ధానికి మధ్య కాలంలో ప్రపంచమంతటా కూడా ఆధునికత, ఆధునిక సాహిత్యం, ఈరోజు మనం చెప్తున్నటువంటి అనేక అనేక ఆధునిక కళా ఉద్యమాలు, అతివాస్తవిక ఉద్యమాలు, ఇవన్నీ కూడా 2 ప్రపంచ యుద్ధాల కాలంలో సంభవించినవే. ముఖ్యంగా శ్రీశ్రీ మహాప్రస్థానం కూడా దాదాపుగా ఈ 1వ 2వ ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో సంభవించింది. అయితే 2వ ప్రపంచ యుద్ధానికి కొద్దిగా ముందుగా శ్రీశ్రీ కవిత్వం వస్తే, కొద్దిగా వెనక్గా కాలానికి పటాభి కవిత్వం ఉంది చెప్పాలి. శ్రీశ్రీ జయభేరి 1934లో రాసిన కవిత, ఒక రకంగా శ్రీశ్రీ మహాప్రస్థాన కవితలన్నీ కూడా 1934 నుంచి శ్రీశ్రీ యొక్క కొత్త సాహిత్య వ్యక్తిత్వం ఆవిష్కరణ కావడం మొదలుపెట్టింది. పటాభి కవితలు 36-37, అంటే దాదాపుగా సమకాలీకమైన కవితలు. శ్రీశ్రీ వేసినటువంటి దారి ఒక దారి అయితే, పటాభి వేసిన దారి మరొక దారి అన్నమాట. శ్రీశ్రీని అనుసరించి పటాభి కవిత్వం రాశాడని గాని, శ్రీశ్రీ ప్రభావం వల్ల రాశాడని గాని, ప్రభావం అనే చాలా అస్పష్టమైన మాట. సమకాలీకులైన వాళ్ళు ఒకళ్ళ కవిత మరొకరు చదివినప్పుడు ఏదో ఒక మేరకు వాళ్ళ ఛాయ కొంత పడకపోదు, దాని ప్రభావం అని అనడానికి లేదు. అలా కాకుండా శ్రీశ్రీ తీసుకున్నటువంటి దారి వేరు, పటాభి తీసుకున్న దారి వేరు. గాని ఇద్దరు కూడా 2 ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో పుట్టిన తెలుగు కవులు. ముఖ్యంగా ప్రపంచం మీద, దేశం మీద 2వ ప్రపంచ యుద్ధపు కారు మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలోనే వీరిద్దరి కవిత్వం కూడా విశృంఖలంగా, యథేచ్ఛగా తెలుగు సాహిత్య ప్రపంచంలోకి ప్రసరించింది. ఆ కాలాన్ని దృష్టిలో పెట్టుగా చూసినట్లయితే, పటాభి ఒక ప్రపంచ యుద్ధపు అర్థం సృష్టించిన విధ్వంసం అనంతరం, ఆ విధ్వంసం నుంచి కోలుకోకుండానే ప్రపంచం మరొక ప్రపంచ యుద్ధం కోసం సమాయత్తమవుతున్నటువంటి కాలంలో, అంటే అత్యంత ఆత్మవిధ్వంసకరమైనటువంటి, తాను మృత్యు వైపు అడుగులు వేస్తున్నాను అని తెలుసుకోకుండానో, తెలుసో, రెక్లెస్ గాను ప్రపంచం మృత్యు వైపు అడుగులు వేస్తున్నటువంటి సమయంలో ఈ కవితను కవిత్వం చెప్పాడు. అది మనం గమనించవలసి ఉంటుంది. ఫిడెల్ రాగాల డజన్ యొక్క నేపథ్యం ఏమిటంటే, మృత్యు వైపుగా, వినాశనం వైపుగా, యుద్ధం వైపుగా, ఆత్మ విధ్వంసకత్వం వైపుగా ప్రపంచం నడుస్తూ ఉన్న కాలంలో కవి తన ఆత్మ విచికిత్సని కావ్య రూపంలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. పటాభి పిడేలు రాగాల డజన్ గురించిన దాని మీద చాలా తీవ్రంగా విమర్శించిన వాళ్ళలో చాలా మన ఈ రోజు ఒప్పించగలిగేటట్లుగా రాసినటువంటి విమర్శకుల్లో ఒక విమర్శకుడు దువ్వూరు రామిరెడ్డి గారు. దువ్వూరు రామిరెడ్డి గారి గురించి మనం గతంలో మోహన్ రాగంలో మాట్లాడుకున్నాం. ఆయన గురజాడ అప్పారావు గారికి కొద్ది వెనక్గా చాలా వాస్తవికవాద దృష్టితోటి సామాజిక సమస్యల గురించి, సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించి సాహిత్య రచన, ముఖ్యంగా కవిత్వ రచన చేసిన మనిషి అని, చాలా పొడగరి అని, ఆయన చాలా ఒక విస్పష్టమైనటువంటి వాస్తవికవాదంతోనూ ఒక అత్యున్నతమైన ఆదర్శాలతోనూ ఆయన కవిత్వాన్ని ప్రారంభించాడని మనం గతంలో అనుకున్నాం. సహజంగానే దువ్వూరు రామిరెడ్డి గారికి ఇటువంటి కవిత్వం, పటాభి తరహా కవిత్వం అంతగా దాన్ని ఆయన స్వీకరించగలిగే పరిస్థితి ఉండదు, స్వీకరించకూడదు నిజానికి దువ్వూరు రామిరెడ్డి గారి నైజం ప్రకారం. ముఖ్యంగా మనం గమనించవలసింది, రామిరెడ్డి గారు మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వమే తలెత్తినటువంటి కవి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. గురజాడ అప్పారావు లాగా ఆయన కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వమే తలెత్తి మొదటి ప్రపంచ యుద్ధం కాలంలోనే ఆయన కవితలు రాశారంటే, మొదటి ప్రపంచ యుద్ధం యొక్క ప్రభావం భారతదేశమే చాలా తక్కువ, అది ఎక్కడో యూరోప్ లో జరిగిన యుద్ధంగానే ఇంకా అనుకుంటూ ఉండేవారు. కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధం యొక్క ప్రభావానికి దాదాపుగా దూరంగానే రామిరెడ్డి గారు కవిత్వం రాశాడు. ఆయన రెండవ ప్రపంచ యుద్ధం నాటి దాని స్వరూప స్వభావాలని ఆయన పట్టించుకునే పరిస్థితులు లేడు ఆయన. కాబట్టి రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలపు యువతరం యొక్క మనస్తత్వానికి రామిరెడ్డి గారు దూరంగానే పెరిగాడు. ఆయన పెరిగిన వాతావరణం గానీ ఆయన భావనలు గానీ వేరే ఉన్నాయి. కాబట్టి ఆయన ఏమన్నంటే, మొట్టమొదట పటాభి చేసిన ఆరోపణ ఏమిటంటే, ఇది రిస్ట్రెయింట్ లేని శిల్పం ఉంది, ఇందులో సంయమనం లేదు, ఆత్మ సంయమనం లేదు, అంటే తన మీద కవికి అదుపు లేదు, ఇది ఆయన చేసిన ఆరోపణ. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అసలు ఈ ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో వచ్చిన కవులు, కళారూపాలు, ముఖ్యంగా వివిధ రకాల వాస్తవికతావాదాలు, సర్రియలిస్ట్ వాస్తవికవాదాలు, వీళ్ళందరూ కూడా అదుపు లేకుండా ఉంటున్న ప్రపంచంలో కవిత్వం రాస్తూ అదుపుతో కవిత్వం రాయడం అనేది ఒక ఆత్మవంచనని భావించారు ఆవిడ. ప్రపంచ శక్తులే తమను తాము అదుపు చేసుకోలేని విధంగా యుద్ధమే పడుగులేస్తున్నాయి. అందుకని గురజాడ అప్పారావు గారు కూడా చూడంటాడు, బ్రతుకునందు లేని స్థిరత భాషక్కడిది అంటాడు. బ్రతుకులోనే స్థిరత లేదు, ఆ బ్రతుకులోనే స్థిరత లేనటువంటి కాలాన్ని గుర్తించిన వాళ్ళు కాబట్టి భాష మీద, భాషా శిల్పం మీద, కవిత్వ శిల్పం మీద అదుపు ఉండాలనుకోవడం ఒక అవాస్తవికమైనటువంటి ఆలోచన అది. కాబట్టి కవి స్వయంగా అదుపు లేకుండా ఉండాలనే కవిత రాశాడు ఆయన. అందులో ఇందులో అదుపు లేదు అన్న ఆరోపణ చేసే ముందు అసలు అదుపు లేకుండా ఎందుకు రాశాడు, ఇది ఏమిటని ప్రశ్నించే ముందు అసలు ఎందుకు వచ్చింది, కుర్రవాడు యువకుడు ఎందుకు ఇట్లా అదుపు లేనితనంతో కవిత రాశాడు అని ఆయన ప్రశ్నించుకుని ఉండవలసింది. మరొకటి, ఆయన బుర్ర వెంకట సుబ్రహ్మణ్యం గారు ఇంగ్లీష్ లో దాన్ని సమీక్షిస్తూ ఒక మాట ఏమన్నాడంటే, ఆయన ఇది క్లెవర్ అనే పదం వాడాడు, ఆయన చాలా క్లెవర్నెస్ తో రాశాడు ఈయన. ఈ క్లెవర్ అంటే ఏమిటంటే, బహుశా సుబ్రహ్మణ్యం గారి ఉద్దేశం ఇది ఏమిటంటే, బుద్ధితో ప్రహేళిక లాగా అన్నమాట. చిత్ర కవిత్వం, బంధ కవిత్వం అని పూర్వం ఉండేవి కదా, అంటే హృదయంతో రాసింది కాకుండా తెలివితో నిర్మించడానికి ప్రయత్నించడం రాస్తూ ఆయన తన సమీక్షలో చిట్ట చివరి అన్నాడు, ఏదైనా ఈ కవి ఇంకా మంచి మంచి కవిత్వం ముందు రాయాలంటే ముందు తన తెలివితేటను వదులుకొట్టుకోవాలని చెప్పి అన్నాడు అనమాట. ఇటువంటి చాలా గాఢమైన విమర్శలు చేస్తున్న వీళ్ళతో మాత్రమే ఇంకోటి ఏమిటంటే, వీళ్ళు అసలు పద్య నిర్మాణం గురించి, ఛందస్సు గురించి, చందో రీతుల గురించి, నిఘంటువుల గురించి, నిఘంటువులకు అవసరం గురించి రామిరెడ్డి గారు చేసిన విమర్శలో చాలా విలువైన అంశాలు తీసుకొచ్చాడు ఆయన. అసలు ఆయన ఈ పటాభి పద్యాలకి చలం రాసినటువంటి ఒక ప్రశంసను తీసుకుని ఆ చలం రాసిన ప్రశంసా వాక్యాలు ఏ విధంగా తేటగిది ఛందస్సులు ఒదిగి ఉంటాయి అంటే, అసలు నీ భావంలోనే, నీ ఆలోచనలోనే ఛందస్సు ఉంది, నువ్వు దాని నుంచి బయటకు అంత సులాయాసంగా తప్పించుకోలేవు అని చెప్పి ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఏమైనప్పటికీ వాళ్ళు, ఆయన సమకాలీన లేనటువంటి వాళ్ళు, ఆయన కన్నా పెద్దవాళ్ళు ఏవైతే విమర్శలు చేశారో వాళ్ళ ధోరణిలో, ఎలా అయితే మనం వెంకట పార్వతీశ్వర కవుల మీద అఖిరాజ్ ఉమాకాంతం గారు విమర్శ చేశారని చెప్పుకున్నాము, అలాగే దువ్వూరు రామిరెడ్డి గారు పటాభి రామిరెడ్డి గారి మీద చేసిన విమర్శ కూడా ఆ విధంగానే, చాలా శిల్పశాస్త్రజ్ఞుడు, ఉన్నత ఆదర్శాలు కలిగిన వాడు, పెద్దవాడైన కవి ఒక యువకుడు గురించి ఆతృత పడి చేసిన విమర్శగానే మనం దాన్ని భావించవలసి ఉంటుంది. పటాభి రాసిన ఫిడేల రాగాల డజన్ ని దువ్వూరు రామిరెడ్డి గారు కానీ, బుర్ర వెంకట సుబ్రహ్మణ్యం గారు కానీ, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు కానీ, వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో వాళ్ళు ఏవైనా కొన్ని నిర్ణయాలకు వచ్చి ఉంటే అదొక సంగతి, కానీ ఆయన కన్నా కొద్దిగా వెనక వచ్చినటువంటి సాహిత్య విశ్లేషకులు, విమర్శకులు, కొద్ద గొప్ప ఒక సాహిత్య స్పష్టత ఉన్నటువంటి వాళ్ళు కెవి రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారికి చాలా సాహిత్య పరిజ్ఞానం ఉంది, ఆయన అర్థం చేసుకోగలడు, కానీ ఆయన చాలా ఆశ్చర్యకరంగా ఈ ఫిడేల రాగాల డజన్ ఆయన ఒక బూర్జువా బోర్డం, పని పాట లేనటువంటి, అన్ని అనుభవించడానికి ఉండి అన్ని సంసిద్ధంగా ఉన్నందువల్ల వాటి పట్ల రుచిని పోగొట్టుకున్నటువంటి ఒక సంపన్న యువకుడి యొక్క తీరికతనంలోని విసుగుదల వల్ల మాత్రమే ఇటువంటి కవిత్వం వస్తుందని భావించాడు. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. అసలు ఇటువంటి ఆరోపణలో ఆయన దాదాపు రమణారెడ్డి గారు రాసిన విమర్శను చదువుతూ ఉంటే, ఆయన పటాభిని ఆయన గురించి తెలిసిన కొంత వ్యక్తిగత సమాచారం, ఆయన సంపన్న భూస్వామి కుటుంబం నుంచి వచ్చాడన్నటువంటి కొద్దిపాటి సమాచారం ఆధారంగా ఒక చాలా తీవ్రమైన అభియోగ పత్రాన్ని తయారు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. దానికి అందులో కవిత్వం నుంచి ఆయన ఏ విధమైన నిరూపణలు కానీ ఉదాహరణలు కానీ సాక్ష్యాలు కానీ ఇవ్వడం ప్రయత్నం చేయలేదు. నిజమైన సాహిత్య విశ్లేషణ చేయలేదు. కేవలం అందులో కవి ప్రతిపాదించినటువంటి భావాల్ని రమణారెడ్డి గారికి ఉండే వామపక్ష భావజాలానికి అనుగుణంగా లేదు కాబట్టి, పట్టాభి గురించి ఆయన కొంత సమాచారం తెలుసు కాబట్టి వీటన్నింటినీ కలగలుపు చేసి ఆయన చాలా తీవ్రమైనటువంటి విమర్శ చేశాడు. మరొక చాలా ఆశ్చర్యకరమైన విమర్శ చేసింది సీనారాయణ రెడ్డి గారు. ఆయన ఆధునిక తెలుగు కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అనేవి తన సాహిత్య సిద్ధాంత వ్యాసంలో చాలా మంచి పుస్తకం అది, చాలా చక్కటి పరిశోధన గ్రంథం అది. కానీ అందులో కూడా ఆయన పట్టాభి గురించి రాస్తూ పట్టాభి చేసిన ప్రయోగాల గురించి అత పూర్వం రాసిన వాళ్ళందరికన్నా కూడా ఎంతో కొంత ఎక్కువ సానుభూతితో వాటిని పరిశీలించడానికి ప్రయత్నం చేస్తూనే ఒకచోట చాలా తీవ్రంగా ఏమంటాడంటే, ఈ సంప్రదాయం, ఈ అనారోగ్యం పట్టాభితోటే అంతమైపోవడం చాలా మంచిదైంది, ఇది ముందుకు జరగకుండా ఉన్నందువల్ల తెలుగు సాహిత్యానికి చాలా లాభపడింది అన్నట్టుగా అంటాడు ఆయన. అసలు అంత తీవ్రమైన ఆరోపణ, ఆయన ఎందుకు తెలుగు సాహిత్యాన్ని పట్టాభి నుంచి ఆయన రక్షించాలనుకున్నాడో, అలా అనుకోవడానికి పట్టాభిలో ఆయనకి ఏ విధమైనటువంటి ఒక మాట ఏమంటాడు, వీనిని వైచిత్రీ ప్రియత్వం అను మైకములో పడిపోయి విశృంఖలంగా చేసిన ప్రయోగములు అనవచ్చునేమో, ఇలాంటి మాటలు అంటాడనమాట. ముఖ్యంగా దాని నిండా సెక్స్ ఉందని, అణచుకోలేని కామోద్రిక్త భావనలన్నీ కూడా అందులో ఉన్నాయని, కామోద్రిక్తత మనల్నే అతను ఆ విధంగా రాశాడని, ఫ్రాయిడ్ సెక్స్ గురించి మాట్లాడాడని, ఫ్రాయిడ్ని చదివిన వల్ల పటాభి మీద కూడా ఇటువంటి ప్రభావం ఉందని, ఒక రకంగా చెప్పాలంటే ఈ నారాయణ రెడ్డి గారి విమర్శేమి పటాభి కవిత్వం రాసిన వెంటనే వచ్చింది కాదు, చాలా కాలం తర్వాత వచ్చింది. చాలా బేరీజ్ వేయగలిగే అవకాశం ఉంది. అప్పటికి ప్రపంచ చరిత్ర గురించి, ప్రపంచ యుద్ధాల గురించి చాలా సమాచారం మనకు అందుబాటులో ఉంది. అయినప్పటికీ కూడా ఆ విమర్శకులు ఎవరూ సరైనటువంటి శ్రమ కానీ శ్రద్ధ కానీ చూపకుండానే పట్టాభి కవిత్వం గురించి చాలా దుందులకు అభిప్రాయాలు వెలిబుచ్చారని మనం అనవలసి ఉంటుంది. పట్టాభి పిడియల్ రాగాల డజన్ గురించి వింటున్నారు. ముఖ్యంగా ఆయన గురించినటువంటి కొంత ఆలోచన చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సాహిత్య విమర్శకులు కూడా లేకపోలేదు. వెల్చేరి నారాయణరావు గారు తన తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అన్నటువంటి పుస్తకంలో పట్టాభి చేసినటువంటి కృషి గురించి, ఆయన ప్రయోగపరత్వం గురించి చాలా వివరంగా చర్చించారు ఆయన. అందులో ఆయన నారాయణ రెడ్డి గారు చేసినటువంటి విమర్శని, రామిరెడ్డి గారు చేసిన విమర్శని, రమణారెడ్డి గారు చేసిన విమర్శని, వీటన్నింటినీ కూడా ఆయన చాలా వరకు తిప్పికొట్టడానికి ప్రయత్నం చేశాడు ఆయన. అయితే అందులో కూడా నాకు ఏమనిపిస్తుందంటే, వెల్చేరి నారాయణరావు గారు ముఖ్యంగా భావకవుల ప్రభావం వల్ల చాలా మంది కవులు భావకవిత్వాన్ని కవిత్వం రూపంలో అకవిత్వం రాస్తూ ఉన్నటువంటి సమయంలో పటాభి అకవిత్వం రూపంలో కవిత్వం రాయడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పి ఆయన అన్నాడనమాట. ఇది ఎప్పుడో నేను కవితా విప్లవాల స్వరూపం చదివినప్పుడు మొదటిసారి నాకు చాలా అరే చాలా బాగా చెప్పాడని అనిపించింది. కానీ ఈ వేళ చూస్తే చాలా అర్ధరహితమైన వాక్యం అనిపిస్తూ ఉండింది. కారణం ఏంటంటే, ఇందులో ఈయన పటాభి రాసినటువంటి కవితని, ఫిడియల్ రాగాల డజన్లోని కవితల్ని అకవితలు అని అనడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. దీని అకవిత అని అనడం చాలా కష్టం. ఎందుకంటే కవిత అనడం చాలా సులభం. కవిత ఏది కవిత, ఏది నిలబడే కవిత, ఏది శాశ్వతంగా ఉండే కవిత అంటే చెప్పడం కష్టమేమో, కానీ దీనిన కవితను అనవచ్చు. అకవిత అంటే చాలా కష్టం. నువ్వు అకవిత అని దేని అనగలుగుతావు? ఎందుకు దాన్ని అకవిత అనగలుగుతున్నావు? అకవిత అంటే ఏమిటి? చాలా ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలకి నారాయణరావు గారికి సమాధానాలు ఉండవు. ఆయన ఏదో ఒక ఆ రోజుల్లో ఆ విమర్శల్ని తిప్పికొట్టడానికి ఆయన ఏదో ఒక ప్రతిపాదన తయారు చేయడం ప్రయత్నం చేశాడు ఆయన. కానీ నాకేమనిపించింది అంటే, ఆయనకు కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు దొరకలేదు. ఏ ఆధారాల ప్రకారంగా పట్టాభిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నటువంటిది ఆయనకి లభించలేదు. అయితే ఇన్నాళ్ళ తర్వాత నాకేమనిపిస్తూ ఉందంటే, అసలు పట్టాభిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఈ కవిత, ఆ కవిత, లేదా నగర కవిత, లేదా నగర జీవిత చిత్రణ, గ్రామీణ జీవిత చిత్రణ వ్యతిరేకంగా చేశాడు, ఇటువంటి మాటల వల్ల వేటి వల్ల కూడా మనకు ఆ కవిత్వం అర్థం కాదు. ఒకటి నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే, వీళ్ళందరిలో కంటే కూడా, శ్రీశ్రీతో సహా ఈ విమర్శకులందరికంటే కూడా, ఎక్కడో ఒక సాహిత్య ప్రసంగంలో, రేడియోలో చేసిన ఒక సాహిత్య ప్రసంగంలో విశ్వనాథ సత్యనారాయణ గారు తన కాలం నాటి ఆధునిక తెలుగు కవితో పోకడ్ల గురించి మాట్లాడుతూ పట్టాభి గురించి కూడా ఒక 4-5 వాక్యాలు చెప్తూ ఆయన ఒక మాట ఏమన్నాడంటే, ఈ కవిలో చాలా విప్లవ పరత ఉంది, ఈ విప్లవ పరత దేని పట్ల అంటే, ఇతడు చేసిన విప్లవం పూర్వ కవి సమయాల మీద చేశాడు అన్నాడు ఆయన. చాలా చక్కటి మాట. బహుశా పట్టాభి యొక్క కవిత్వ లక్ష్యాన్ని చాలా స్పష్టంగా విశ్వనాథ సత్యనారాయణ గారి మాట చెప్తూ ఉంది. ఇది చాలా ఆశ్చర్యం. ఎవరు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క ఈ వాక్యాన్ని పట్టుకుని మాట్లాడిన వారు నాకు కనబడలేదు. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన ఈ వాక్యం వెనక చాలా అర్థం ఉంది. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, మొదటి ప్రపంచ యుద్ధం వరకు కూడా ప్రపంచ సాహిత్యంలో సాహిత్యం సమాజాన్ని విమర్శించింది, చరిత్రను విమర్శించింది, లేదా లోకాన్ని విమర్శించింది, వాస్తవాన్ని విమర్శించింది. కానీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, 2వ ప్రపంచ యుద్ధం మధ్యలో సాహిత్య రూపాలు, కళారూపాలు అసలు సాహిత్యాన్ని కళనే విమర్శించాయి. ఇది మనం గమనించవలసిన విషయం అనమాట. మీరు చూడండి, డాడాయిజం కానీ, సరిలిజం కానీ, క్యూబిజం కానీ, ఏవైనా కానీ కళారూపాలు, చిత్రకళారూపాలు, సంగీత కళారూపాలు, సాహిత్య రూపాలు, ప్రపంచాన్ని కుదుపు కుదుపు ప్రతి ఒక్క సాహిత్య రూపం కూడా తనకు పూర్వం నుండి కళారూపాన్ని విమర్శించింది. అంటే అంతకు ముందున్నటువంటి సాహిత్య ప్రయోజనం క్రిటిసిజం ఆఫ్ లైఫ్ అయితే, రెండు ప్రపంచ యుద్ధాల మధ్యలో వచ్చిన సాహిత్య ప్రయోజనం క్రిటిసిజం ఆఫ్ లిటరేచర్ ఇట్ సెల్ఫ్, సాహిత్య శిల్పం యొక్క విమర్శ అది. ఆ రకంగా విశ్వనాథనారాయణ గారు పటాభి కవిత్వం పూర్వ కవితా సమయాల మీద, పూర్వ కవి సమయాల మీద, పూర్వ కవితా సంప్రదాయాల మీద విమర్శ అని అనడంలో ఆయన పటాభి ఆత్మను చాలా బాగా పట్టుకున్నాడని నాకు అనిపిస్తుంది. కానీ ఇది చాలా ఒక మెరుపులాగా ఉండే ఒక వాక్యం మాత్రమే, దీన్ని వివరించి మనం మాట్లాడవలసి ఉంది. ముఖ్యంగా నాకు ఏమనిపిస్తూ ఉందంటే, అసలు పటాభి కవిత్వం వెనక సౌందర్యానికి ప్రకృతికి సంబంధించిన భావజాలం, దానికి ప్రతిగా అనాకారితనం లేదా అందవిహీనత్వం, అందవిహీనత్వానికి వికృతానికి, ప్రకృతికి వికృతికి మధ్య ఉన్నటువంటి ఆ తేడాలోంచి మనం పటాభి కవిత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. పటాభి ఏమన్నాడంటే, నేను శాంతినికేతనంలో పెరిగాను, శాంతినికేతనంలో చదువుకున్నాను, కానీ శాంతినికేతన్ వెళ్ళడానికి రావడానికి కలకత్తాలో ఒక చాలా అత్యంత రద్దీతో ఉన్నటువంటి మానవ జీవితం, చాలా నిస్సిగ్గుగా అత్యంత నగ్నంగా మానవ జీవితం కనబడే చోట నేను జీవించవలసి వచ్చింది. రెండు నాకు పొసగేవి కావు. ఈ రెండిటి యొక్క ఈ శాంతినికేతనానికి బయట ఉన్న జీవితానికి, శాంతినికేతనంలో ఉన్నటువంటి ఒక స్వప్నప్రాయమైనటువంటి ప్రశాంతమైన జీవితానికి మధ్య నుండే ఆ ఆఘాతంలోంచి నా కవిత్వం వచ్చిందని చెప్పుకున్నాడు స్పష్టంగా. శాంతినికేతనాన్ని ప్రకృతి అనుకుంటే, కలకత్తాలోని మానవ జీవితం వికృతి, ఇది వికృతత్వం, అందవిహీనత్వం. శాంతినికేతనంలో సౌందర్యం ఉందనుకుంటే, కలకత్తా జీవితంలో సౌందర్య రాహిత్యం ఉంది. కానీ జీవితం అది, అది సుందరం కానంత మాత్రం జీవితం కాకుండా పోలేదు, ఆ మాటకొస్తే అత్యంత వాస్తవమైన జీవితం అది. శాంతినికేతనం జీవితం ప్రకృతి సన్నిహితంగా, ప్రకృతి ఒడిలో ఉన్నప్పటికీ అది కృత్రిమమైన జీవితం, దాంట్లో ఆర్టిఫిషియాలిటీ ఉంది. ఈ కలకత్తాలో ఉన్నటువంటి ఈ ఇరుకు గొంతుల్లో, ఈ పారిశ్రామిక వాడలో, ఈ ఇరుకుతనంలో, ఈ తొక్కిసలాటలో, మానవ జీవితం పేదరికంలో, దుర్భరమైన వేదంలో ఉండే జీవితంలో కృత్రిమత్వం లేదు, సహజత్వం ఉంది. అంటే ఏది వికృతిగా ఉందో అది సహజంగా ఉంది, ఏది ప్రకృతికి చేరువుగా ఉందో అది కృత్రిమంగా అసహజంగా ఉంది. అంటే ఏది ప్రకృతిగా ఉందో అది వికృతిగాను, ఏది వికృతిగా ఉందో అది ప్రకృతిగాను గోచరించే విషయం. దీన్ని వెల్చేర్ తొందరపడి అకవిత కవిత అని మార్చడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ యథార్థానికి అకవిత కాదు, వికృతి ద్వారా అసలైన ప్రకృతికి చేరువుగా తీసుకువెళ్ళాలని చేసే ప్రయత్నం. దీన్ని ఇంగ్లీష్లో ఒక మాట గ్రాటెస్క్ అంటారు. గ్రాటెస్క్ తాలూకు పోయిటరీ ఇది. సంస్కృతంలో కూడా వక్రోక్తి అని ఉంది, సూటిగా చెప్పకుండా వంకరగా చెప్పడం. వంకరగా చెప్పడం అనేది వక్రోక్తి జీవితం అని కొంతకుడు అనే ఒక ఆలంకారికుడు అసలు వక్రోక్తే కావ్యానికి ప్రాణం అన్నాడు. కానీ వక్రోక్తి ఒక స్వభావోక్తి మధ్యన ఒక వక్రోక్తిగా, దాని మోతాదులో అది పరిమళిస్తుంది కవిత్వం అనిపించుకుంటుంది, కానీ మొత్తం కవితే వక్రోక్తిగా ఉంటే, మొత్తం కవితే గ్రాటెస్క్ గా ఉంటే, గ్రాటెస్క్ అంటే దాని యొక్క పరిమాణాలు ప్రమాణాలని దాటి ఉండడం అన్నమాట, అది మొత్తం వికృతిగా ఉంటే దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అందువల్లనే పటాభి కవిత్వం చాలా ముత్తగ్గా, విరుసుగా, గుచ్చుకుంటూ, రాపాడుతూ తెలుగు సాహిత్య ప్రపంచాన్ని ఒక విపరీతమైనటువంటి అలజడికి గురి చేసింది. ఆ అలజడి నుంచి ఇప్పటికి కూడా తెలుగు సాహిత్య ప్రపంచం తేరుకోలేదనే చెప్పాలి. పటాభి ఫిడేల్ రాగాల డజన్లోని కొన్ని కవితలు గాని మనం చూసినట్లయితే, అతడు ఈ వికృతిని ప్రకృతిగా ఎలా చూపిస్తున్నాడు, అతడి గ్రాటెస్క్ని ఎట్లా మనం ముందు తీసుకురా ప్రయత్నిస్తున్నాడు, ముఖ్యంగా అతడు ప్రతిపాదిస్తున్న ఈ నవీన సౌందర్యవాదం ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి కవితలోనే ఆత్మకథ ఈ కవి చూడండి. ఎవర్నని అనుకుంటిరో మీరు నన్ను, ఏను పటాభిని, కాంగ్రెసు రాష్ట్రపతి స్థానాని కోసం బాబు సుభాసు బోసుతో పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ పట్టాభినిగాను నేను మరో పటాభిని. ఈ డాక్టర్ పట్టాభి అనే ఆయన ఒక ఆదర్శం, ఒక సౌందర్యం, ఒక జాతీయవాది, దేశభక్తుడు. అతన్ని కాను నేను అని చెప్పడంలో ఏంటంటే, ఏదైతే మీకు సుపరిచితమైనటువంటి ఒక ఆదర్శంగా మీ అందరికీ తెలిసి ఉందో నేను ఆదర్శాన్ని కాను. అతడు పట్టాభి, నేను పటాభి. పట్టాభిని వికృతపరిస్తే పటాభి అయ్యాడు. మీకు సహజంగా తెలిసినా, మీరు ఆరాధిస్తున్న, అభిమానిస్తున్న ఆ ఆదర్శవాద సౌందర్యం కన్నా భిన్నమైనటువంటి మరొక ఆత్మని నేను పరిచయం చేస్తున్నానని మొదలు పెడుతున్నాడు ఆయన. అయితే అతగాడికున్నంత ఉపజ్ఞ నాకున్ లేదని తలపకండి, గాంధీ టోపీ జహ్వర్ జాకెట్ మీసాలు లేకున్నంత మాత్రాన పైజమ్మాలు వేస్తాను కాబట్టి నన్ను మీరు షోదాయని, సోషలిస్టని తిట్టబోకండి. ప్రఖ్యాతంగానున్న కవిని నేను, నాకు విచిత్రంబగు భావాలు కలవు, నా కన్నులందున టెలిస్కోపులు మైక్రాస్కోపులున్నవి. ఇది ఒకటి. టెలిస్కోపు మైక్రాస్కోపు చేసేదంటే, టెలిస్కోపు దూరంలో ఉన్న వస్తువుని అతిపెద్ద వస్తువుని అతి చిన్నదిగా చూపించగలుగుతుంది, మైక్రోస్కోపు అతి చిన్న వస్తువుని అతి పెద్దదిగా చూపించగలుగుతుంది. అంటే రెండు సందర్భాల్లో కూడా డిస్టార్షన్ అది, రెండు సందర్భాల్లో అతి దూరంగా ఉన్నదాన్ని చిన్నదిగాను అతి చిన్నదాన్ని పెద్దదిగాను చూపించడం ద్వారా దాని పరిణామాన్ని డిస్టార్ట్ చేస్తున్నాం. కానీ ఆ డిస్టార్షన్ ఎందువల్ల అవసరం అంటే ఆ డిస్టార్ట్ చేస్తే తప్ప మన నేత్రాలు చూడగలిగే ప్రమాణంలో కనబడవు. ఆ సూక్ష్మక్రిమి కానీ దూరంలో ఉన్న గ్రహం కానీ ఆ రెండు మనకు కనబడాలి, మన నేత్రాలు అర్థం చేసుకునే రూపంలో కనబడాలి అంటే అవి డిస్టార్ట్ కావాలి. కాబట్టి ఆయన ఏమిటంటే, నేను నాకున్న భావాలు మీకు తెలియచేయాలి అంటే మీకు తెలిసిన పరిమాణాల్లో కాకుండా ఒక డిస్టార్టెడ్ ప్రపోర్షన్స్లో మాత్రం నేను వాటిని మీకు పరిచయం చేయవలసి ఉంటుంది. నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరుగదంతాను, చిన్నై సూరి బాల వ్యాకరణాన్ని చాలా దండిస్తాను, ఇంగ్లీషు భాషాభాండారంలో నుండి బందిపోటుం చేసి కావలసిన మాటలను దోస్తాను, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, అనుసరిస్తాను నవీన పంథ, కాని భావకవిన్ మాత్రం కాన్నే నహం భావకవిని. ఇది ఈ కవిత. ఈ కవితలో ఉన్నటువంటి ఈ నిర్మాణం కానీ ఈ పద సౌకుమార్యం కానీ నిజంగానే ఆరాయించుకోవడం కష్టం. ఇందులో ఉన్న ప్రతి ఒక్క వాక్యం మీద చాలా చర్చ చేశారు. వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను అంటే పద్యం నడుము విరగలేదు, పద్యం బతికే ఉంటుందని రామిరెడ్డి గారు అన్నారు. చిన్నేశ్వరు బాల వ్యాకరణాన్ని ఎక్కడ ఉల్లంఘించావన్నారు, నీ దగ్గర చాలా వ్యాకరణ శిష్ట ప్రయోగాలే నీ కవితలో ఉన్నాయన్నారు. కానీ ఇదంతా కూడా వాచ్యార్థంగా కవితను అర్థం చేసుకుని ప్రయత్నించడం. దీనిలోని వ్యంగ్యార్థం ఏమిటంటే, దీనిలో ఉన్న వక్రోక్తి ఏమిటంటే, గ్రాటెస్క్ ఏమిటంటే, ఒక రకమైన డిస్టార్షన్ నేను మీకు చూపించదలుచుకున్నాను. ఈ డిస్టార్షన్ మీకు సుపరిచితమైనటువంటి ఆదర్శం లాంటి ఆదర్శం కాకపోవడం ఈ డిస్టార్షన్. అంత మాత్రాన ఆదర్శం కన్నా ఈ తక్కువ ఆదర్శం మీరు అనుకోకండి. అదే రూపంలో లేదు కాబట్టి ఇది గొప్పది కాదని మీరు అనుకోకండి. ముఖ్యంగా ఇది డిస్టార్షన్ ఎందుకయిందంటే, మీకు తెలిసినటువంటి ప్రమాణాలతో మీకు తెలిసినటువంటి పరిమాణాలతో మీకు సహజంగా తెలిసినటువంటి విషయాలను చూపించట్లేదు. మీకు తెలియనటువంటి ఆంతరంగిక సత్యాల్ని లేదా సుదూర సత్యాల్ని మీకు చూపించడానికి ముందుకొస్తున్నాను కాబట్టి ఇందులో ఒక ఇనివిటబుల్ డిస్టార్షన్ ఉంటుంది. ఈ డిస్టార్షన్ తప్పదు కాబట్టి, ఇది ఒక కొత్త రకం సత్యాన్ని మీకు చెప్పే క్రమం కాబట్టి మీరు ఈ డిస్టార్షన్తో పరిచయం ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. ఈ డిస్టార్షన్ గురించి నేను చెప్పవలసి వస్తున్నాను కాబట్టి నేను కేవలం ఒక భావకవి అంటే కేవలం ఒక భావాన్ని మాత్రం నేను పరిచయం చేస్తున్నది కాదు, అహంభావకవి. ఈ అహంభావకవి మీద కూడా చాలా గొప్ప చర్చ చేశారు. ఇక్కడ అహంభావం అంటే గర్వం అని కాదు, అహంభావం అంటే ఒక సెల్ఫ్ కాన్షియస్, చాలా సెల్ఫ్ కాన్షియస్గా ఉన్నటువంటి పోయిట్రీ అని చెప్పడం అనమాట. మోడర్నిజం యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే సెల్ఫ్ కాన్షియస్ అని చెప్పారు విమర్శకులు. అందుకే అది మనం అర్థం చేసుకున్నట్టు అహంభావ కవిత్వం అంటే సెల్ఫ్ కాన్షియస్ పోయిట్రీ అని కాని మనం గ్రహించుకోగలిగితే పట్టాభి కవిత్వం కొత్తదనం మనకు అర్థమవుతుంది. పట్టాభి రాసిన వంటి మరొక కవితను మనం చూద్దాం, జాబిల్లి. ఇది కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఈ కవిత కూడా. ఈ కవిత ముందు చూడండి మీరు. తగిలింపబడియున్నది జాబిల్లి చైనా బజారు గగనములోన పైన అనవసరంగా అఘోరంగా. ఓ ఏమిటి ఈ జీవప్రవాహం, కిక్కిరిసిన పిచ్చి ఉబలాటంతో క్రింద. ఈ కవితలు రాసింది ఓయి సుధాకర నిలువు మొక్క నిమేషము అని వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు చంద్రుడి మీద రాస్తున్నటువంటి కాలంలో. పవన పులకిత చంద్రాతప ప్రఫుల్ల చారు శారదయామిని సమయమందు అని భావకవులు పాడుతున్న కాలంలో తగిలింపబడియున్నది జాబిల్లి చైనా బజారు గగనములోన పైన అనవసరంగా అఘోరంగా. ఇది చెప్పడం అన్నమాట. ఇలా చెప్తూ, అయ్యో జాబిల్లి ఏమి నీ జాయమానం, నిన్ను పోగొట్టుకున్న రూపాయలాగనైనా భ్రమింపరే ఎవ్వారు, నిజంగా నీవి చోట బొత్తిగా అనవసరం సుమి. ఎక్కడ? మద్రాసు నగరంలో అన్నమాట. మా కళ్ళు మురిసిపోవును ఎలక్ట్రిక్ దీపాల ధాళధైర్యమునకు, ఎలక్ట్రిక్ అడ్వర్టైజ్మెంట్ల రంగురంగుల కాంతి చేయు ఉన్మాద నగ్న నర్తనమ్మునకు, నిమిష నిమిషానికి వింత రూపాన్ని ధరించు ఎలక్ట్రిక్ బల్బు టేరులంటే మాకు భలే సరదా భలే గమ్మత్తు. కానీ దురదృష్ట శశి, నీవు మాత్రం 15 రోజుల్లోనగా నీ రూపాన్నంతా మార్చుకోలేవు. చాలా కాలం, చాలా ఆలస్యం. ప్రజాదృష్టిని ఆకర్షించడంలో మార్కెట్లోని దుస్సాధ్య కాంపిటీషన్కు నీవు తట్టుకోలేవు. జాగ్రత్త సుమా, దివాలా తీస్తావు. నీవిచ్చోట ఖచ్చితంగా అనవసరం, నిరుపయోగం కూడాను. శశి, కవీశ్వరులు అఖండంగా వినిపించినట్టు నీ గుండెని మోమందపు తరహా సైతం మాకేమి నచ్చనే నచ్చదు. నోరూరును మాకు నాగరిక కన్యల పౌడర్ పూయబడిన ముఖాలంటే, వాటిని మా కళ్ళ పిడికిళ్లతో గట్టిగా పట్టి తిండిబోతుల్లాగా తినివేస్తాం. శశి, చైనా బజారు గగనానికి నీకు ఏమాత్రం సరిపోదు దాంపత్యం. కనిపిస్తావు నీవు స్పాన్సర్స్ కంపెనీ లేక వైటవేసులోకి దారితప్పి ప్రవేశించి తందరాడుచున్న దరివేసి గ్రామస్థుల్లాగా. ముమ్మాటికి నీవిచ్చోట అనవసరం 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 ఇసి ఓ దేబిరిస్తున్న శశి. చాలా స్పష్టంగా ఉంది కవిత. కానీ ఈ కవిత మీద చాలా గొడవ పడ్డారు. ఇందులో నగర జీవితాన్ని వర్ణించారని, పౌడర్ పూయబడిన ముఖాలని కళ్ళ పిడికళ్లతో గట్టిగా పట్టి తిండిపోతుల్లాగా తినిపేస్తామంటే అందులో విపరీతమైన కామోద్రిక్తత ఉందని ఒక ఆరోపణ కదా, రకరకాల ఆరోపణలు చేశారు. కానీ ఇందులో చాలా సహజంగా స్పష్టంగా కనబడుతుంది ఏమిటంటే, వికృతిగా మారినటువంటి నగరం మధ్య ప్రకృతికి చిహ్నమైనటువంటి చంద్రుడు, చంద్రుడుగా అతనికి స్థానం లేదు. అంటే చంద్రుడిని మనం గుర్తించడానికి మనకు తెలిసిన ఆధారాలు ఏమిటంటే పూర్వకవి సమయాలు. ఆ పూర్వకవి సమయాల రూపంలో పూర్వ పద్ధతుల్లో చంద్రుడిని ఈరోజు మనం అక్కడ స్వీకరించడానికి అవకాశం లేదు. కొత్త పద్ధతుల్లో స్వీకరించాలి అంటే మార్కెట్లోని దుస్సాధ్య కాంపిటీషన్కి చంద్రుడు తట్టుకోగలిగి ఉండాలి. చంద్రుడు తట్టుకుంటాడు అంటే చంద్రుని తట్టుకునే విధంగా మన పెర్సెప్షన్స్, మన ఆలోచనలు, మన గ్రహణ సామర్థ్యాలు ఆ రకంగా మారాలి. మారే పరిస్థితి లేదు. మార్చాలి కూడా కవి ఉద్దేశం కాసుమండి. కవి ఏదో ఇప్పుడు చంద్రుడి కోసం కొత్త పదబంధాల్ని కొత్త భాషని తయారు చేయాలని కవి అనుకోవటం లేదు. కవి చెప్పదలుచుకుందల్లా ఏమిటంటే, చంద్రుడు మనకు తెలిసిన చంద్రుడు పురాణ చంద్రుడు, కావ్య చంద్రుడు. ఆ చంద్రుడికి ఈ ఆధునిక నగర జీవితంలో స్థానం లేదు. ఆధునిక నగర జీవితంలో పౌడర్ పూసినటువంటి ఆ ముఖాల మీదనే మనం దృష్టి పెడుతున్నాం, కానీ చంద్రుడి మీద దృష్టి పెట్టము. చంద్రుడు ఉన్నప్పటికీ కూడా చంద్రుడు అక్కడ అనవసరం అవుతాడు. మనం దృష్టి పెట్టేది ఆ పౌడర్ పూసిన ముఖాల మీదనే. డిస్టార్షన్ ఏ విధంగా అంటే చెప్పడం డిస్టార్షన్, కానీ ఏది సత్యం అంటే నిజమే. మనం చంద్రుడి చోట్ల ఇదే మాట బుచ్చిబాబు కూడా అన్నాడు, నగర జీవులకి చంద్రుడు గుర్తొచ్చేది ఒక్క చంద్రగ్రహణం రోజు మాత్రమే, ఆ రోజు చంద్రుడు ఎలాగో కనబడ్డు అని. తిక్కవరం పటాభిరామిరెడ్డి రాసినటువంటి పిడియల రాగాల డజన్ గురించి వింటున్నారు. పటాభి తన కవిత్వంలో ప్రకృతిని వికృతిగాను, వికృతిని ప్రకృతిగాను చూస్తున్నటువంటి వైనాన్ని మీకు వివరిస్తూ చంద్రుణ్ణి ఆయన ఏ విధంగా వర్ణించాడో, చంద్రుడు ఏ విధంగా మద్రాస్ చైనా బజార్లో ఒక అనవసరపు ఎంటిటీగా ఉన్నాడని భావించాడో చెప్తున్నాను. అలాగే వర్షవన కవిత చూడండి. మహానగరము మీద మబ్బుగమి గర్జిస్తున్నది, దేవుని ఏరోప్లేనులు భువికి దిగుచున్నట్టుల ఢమఢమ దడ దడ ధర ధర శబ్దం చేస్తూ వర్షం పడుచున్నది 10 గంటల పగటి వేళ. ఉడతలు ఎలుకలు మిడతలు చచ్చిపడియున్న చవిటి కాల్వల నీరు పొంగి మురుగుగబ్బు గల గాలి వడితోడ చిటపట చిటపట చినుకులు పడుచున్నవి కడు నిలచినది మనుష్యుల నడక. అంగళ్లందున కళ్లకు అగపడిన వరండాలందున ఒదుక్కునుచున్నాదు తమ దుస్తులు తడస్తాయని మర్యాదస్తులు కూడా. నీళ్లు పారుచుండే వీధుల్లో బస్సులు మాత్రం బుస్సనిపోతున్నవి, అవి ఇరువంకల విరజిమ్ముచు జలాంచలమును. పాతబడినటువంటి బస్సులలాగా బడబడయనుచున్నవి నల్లమబ్బుల గుంపు. దడదడ పడుచున్నది వాన. కాఫీ హోటల్స్ లోపల కూచోని గరం గరం గరంగా బజ్జీ వడ మున్నగునవి తినుచున్నారు పురవాసులు కొందరు. కొందరు పొరుగింటి పిల్లను గూర్చి బలే గరం గరంగా వర్ణిస్తున్నారు. మిలియను జనములు మిణుగురు పువ్వుల కొరుకుచున్నట్లున్నది మేఘధ్వని. బుడబుడబడచున్నది వాన. విద్యారుద్ధులంతా మనఃపూర్వకంగా, అయ్యవార్లు కూడా ఎందుకు కాదు, చేసిన వేట్కోలు బలం మూచే కాబోలు. వర్షం పడుచున్నది 10 గంటల పగటి వేళ. అదో రసాల్మామిడి పండ్ల నమ్ము ఏనాద్దానిం చూడుము. పయ్యంట తడసి కండ్లకు పండుగ చేస్తున్నవి దాని రసాల్మామిడి పండ్లలాంటి పాలిండ్లు. ఇలాతలమంతా మహాసంతోషంతో పచ్చంగా నవ్వుచున్నది. గగనం మట్టుకు ఏడుస్తున్నది, అయ్యో టైమైపోయింది ఆఫీసునకు పోవంగ నాకు. పోకుండిన నా బాస్ మేఘంలాగా ఉరంతాడు. కానీ ఏదీ ఓ సిగరెట్ హరీయప్ విడిపింపనిమ్ము 4 కావెండర్ మబ్బులు. తర్వాత ప్రారంభిస్తా అనంతముగా అకౌంట్లతో నా యుద్ధం. ఇది వర్షం తాలూకు కవిత. ఈ కవిత మొత్తం డిస్ట్రాక్షన్. ఎందుకు డిస్ట్రాక్షన్ అంటే ఇందులో ఏది చూడకూడదు, ఏది దృశ్యమానం కాదు, ఏది వర్ణనీయం కాదు, ఏది రమణీయం కాదు, ఏది రమణీయార్థ ప్రతిపాదకం కాదు, అదంతా కూడా రమణీయ సందర్భానికి అడ్డుపడుతున్నటువంటి ఆ వర్షమనే చాలా రమణీయమైనటువంటిది. మనం ఇంతకుముందు మేఘ సందేశం గురించి మాట్లాడుకుంటూ చెప్పుకున్నాం, ఒక మేఘం చూడగానే కవి ఎట్లా పొలిగించాడో, మేఘం వెనక కవి ఒక కావ్య సంప్రదాయాన్ని ఎట్లా నిర్మించాడో మనం మాట్లాడుకున్నాం. ఆ మేఘం, ఆ మేఘ సందేశం, ఆ సంప్రదాయం అది ఏనాటిది. ఈరోజు వర్షం అనగానే ఎన్ని రకాల సమస్యలు. వర్షం పడాలని కాలేజీ పిల్లలు కోరుకుంటున్నారు, టీచర్లు మాత్రం ఎందుకు కోరుకోవట్లేదు? హోటల్లో తినడం, ఆ తింటున్నటువంటి చప్పుడు, అక్కడ అమ్ముకుంటున్నటువంటి ఒక యనాది పిల్ల ఆమెను చూస్తున్న దృశ్యం, అంటే జీవితం యొక్క దుర్భరమైన డిస్టార్షన్ అంతటినీ కూడా కవి యథాతథంగా తీసుకువచ్చి అతను మనకి పరిచయం చేస్తున్నది ఏమిటంటే, ఇది ఒక రిడిక్యులస్, అబ్సర్డ్. ఈ అబ్సర్డిటీ, రిడిక్యులస్నెస్ని మీరు చూడండి. వీటిని మీరు పాత కవితా సంప్రదాయాలతో కొలవడానికి కానీ, గుర్తించడానికి కానీ, చూడటానికి కానీ ప్రయత్నించే సందర్భం కాదు. సందర్భమే మారిపోయింది, సందర్భమే ఒక అసందర్భంగా మారిపోయింది అని చెప్తున్నాడు. అటువంటి ఒక అసందర్భం తాలూకు ఆ డిస్టార్షన్ చూపించడంలోనే కవితాలకు ఉపన్యంతా కూడా ఇమిడి ఉందని మనం అర్థం చేసుకోవాలి. పటాభి రాసిన పిడియల రాగాల డజన్లో ఉన్నటువంటి కవితలన్నీ కూడా జీవితంలోని సందర్భం, కావ్య సందర్భం కన్నా ఏ విధంగా భిన్నంగా ఉందో, మనకి అలవాటైనటువంటి పూర్వ కవితా సంప్రదాయాలు పూర్వ సౌందర్య సందర్భానికి భిన్నంగా ఈ కొత్త జీవితం మనకెలా సాక్షాత్కరిస్తూ ఉందో, దీన్ని మనం విస్మరించి దీన్ని చూడకుండా మనం ఇంకా పాత కవితా సంప్రదాయాలు పాత కవి పద్ధతుల మీదనే జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే అది ఒక ఆడిటీగా, ఒక అలవాటుగా, ఒక రొటీన్ గా మారిపోతుంది. అలాగే తను ప్రతిపాదిస్తున్న సౌందర్యం అని కవి అనట్లేదు, కానీ మనం అంతవరకు అలవాటు పడినటువంటిది కూడా సౌందర్యం కాదు అని మాత్రమే కవి మనకు గుర్తు చేస్తున్నాడు. అంటే సౌందర్య విధ్వంసం అప్పటికే జరిగింది, కొత్త జీవితం దాన్ని తీసుకువచ్చింది, విధ్వంసమైన సౌందర్యాన్ని ఇంకా మీరు సౌందర్యం అని చెప్పి పాకులాడకండి అని కవి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. వసంతం అనే కవిత చూడండి. వసంతర్తు వచ్చిందని నేను విన్నాని మద్రాస్ సిటీలోకి, ఏది వసంతం కోకిలారావం వేది వినుబడలేదే నాకు, విధి విరామం లేని బస్సుట్రాముల గోలతప్ప నిజంగా వసంతకాలం వచ్చిందా అదో చూడుము. కన్నుల్గుట్టునట్టి అక్కరమ్ములతోడన్ చల్లారాంసు షాపు ముందు వసంతకాలంపు టఖండమ్మకాలని ఖరీదుల ఫనా ఫనా అని కిమ్మత్తుల నరకుడని ఎలా అడ్వర్టైజు చేయంబడియుందో, తప్పకుండా వసంతకాలం వచ్చియుండాల. అదీగాక నేటి పత్రికలోన ప్రచురింపబడ్డ పండితోత్తముని పద్యాలు చదివావా ఋతురాజును గూర్చి, తాళాశ్వత్థ హింతాల నారికేళ్య గ్రోహత జంభీర పున్నాగ ఫలాస రసాల సాలాది వృక్షాలు చిగిర్చినాయంట అని రాశాట కవి. నవ్వస్తున్నది నాకీ పండితుడు అమరమ్ములోని వనౌషధి వర్గాన్నంతా, ఒక్క వృక్షాన్ని కూడా స్వయంగా చూసిన పాపాన పోడు, అమరమ్ములోని వనౌషధి వర్గాన్నంతా గుప్పించి విడిచినందులకు. అదో చూడుము, స్త్రీలు తలలందు కుప్పల్ గుప్పల పూలగలిగి చీరల నిండా మహావృక్షజాతులను అద్దించుక, వికసిత లతాకుంజాల్లాగా కనిపిస్తూ మద్రాసు నగరలక్ష్మికి నిజంగా వసంతం వచ్చినట్టుల నిరూపిస్తున్నారు. సఖా నీవేమాత్రం జంకకుండా స్త్రీలు తమ వేనళ్లలో అలంకరించుకున్న ఆ పుష్పాల నాఘ్రాణింపు, తప్పేమున్నది? ఇందుకు కాకున్న మరేలవాళ్లు తమ కన్నులకు కనిపింపకుండా ముక్కునకు చాలా దూరంలో తురుముకున్నారు పూలను. వసంతకాలం మద్రాసులోకి వచ్చింది కాబట్టి సాహసించి ఆఘ్రాణించు మిత్రా, సాహసం లేనిదే సౌఖ్యం అంత సులభముగా రాది ఈ రోజుల్లోన. అదీకాక స్త్రీ చిత్తం కూడా సరళంగా ఉంటుంది కదా, వసంతం వచ్చింది కానా. ఇది కవిత. ఈ కవితలో కూడా ఇదే డిస్టార్షన్. వసంతం అనేవంటిది మనకు తెలిసిన రూపంలో ఆ వసంతం లేదు, ఆ సౌందర్యం లేదు, ఆ సందర్భం లేదు. వసంతం అంటే ఎక్కడ కనబడుతూ ఉంటుంది? ఎక్కడ కనబడింది? స్త్రీల యొక్క ఆ చీరల మీద అలంకరించినటువంటి లతలు, ఆ చెట్లు, ఆ పువ్వులు అన్నటువంటి ఆ అద్దినటువంటి ఆ బొమ్మల రూపంలోనూ, వాళ్ళు తల్లో ధరించిన పూల రూపంలో మాత్రమే వసంతం కనబడుతూ ఉంది. వసంతం ఒక ప్రాకృతిక వాస్తవం అనేది పోయి కవి సమయంగా పోయి చివరికి ఒక అలంకరణగా మాత్రమే వసంతం మనకు కనబడుతూ ఉంది. అటువంటి వసంతాన్ని నువ్వు స్వీకరించు. కొద్దిగా చెప్పాలంటే ఇక్కడ కొద్దిగా అతడు వసంతం అనేది ఉంది అన్నట్లుగా చిట్ట చివరి వాక్యం ఏమిటంటే, వసంతం వచ్చింది కాబట్టి స్త్రీల చిత్తం కూడా సరళంగా ఉంటుంది అనే ఒక్క మాట మాత్రం పూర్వకవి సంప్రదాయానికి అనుగుణంగా మాట్లాడిన మాట అని అనిపిస్తుంది. అది వ్యంగ్యంగా అన్నాడు అని మనం తీసిపారడానికి లేదు. ఎక్కడో కవి ఆ ఒక్క చోట మాత్రం వసంతం గురించి ఆయన అనుకుంటున్నాడు, కానీ తక్కిందంతా కూడా వసంతం అనేది ఒక సాహిత్య సందర్భంగా కాకుండా అత్యంత ఒక డిస్టార్టెడ్ కాంటెక్స్ట్గా మాత్రమే ఉంది అని ఆయన చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. ఇక ఫిడేలు రాగాల్లో అన్నిటికన్నా కూడా ముఖ్యమైన కవిత ఫిడేలు రాగం అనే కవిత. ఈ ఫిడేలు రాగం అనే కవితని ఆయన ఫిడేలు అనే దాన్ని ఒక పాశ్చాత్య వాయిద్య పరికరంగాను, రాగం అనే దాన్ని అంటే రాగానికి పాశ్చాత్య ప్రాచ్యాన్ని లేవు, కానీ రాగం అనేది అంతవరకు మనకు తెలిసిన ధోరణిలో ఒక హిందుస్థానీ కర్ణాటక అంటే దేశ రాగాలకి దేశ సంగీతానికి మాత్రమే పరిచయమైన రాగం. ఫిడేలను ఒక పాశ్చాత్య పరికరంగా భావిస్తూ ఈ ఫిడేల్కి రాగానికి మధ్య పెళ్లి జరిగితే వాటికి పుట్టే సంతతి మీద కవిత రాశాడు అనమాట. ఆయన ఒక సంగీత పరికరాన్ని ఆయన కావ్య పరికరంగా మార్చడానికి ప్రయత్నం చేశాడు. ఆయన అంటే వీణకు బదులు ఫిడేల్ అని చెప్పాడని అనుకోవాలి. అంతవరకు వీణ గురించి మాత్రమే భావకవులు కానీ సంప్రదాయ కవులు కానీ మాట్లాడుతున్నారు, ఫిడేల్ గురించి ఈయన మాట్లాడాడు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఫిడేలు కూడా ఏదో ఒక మేరకు కావ్య సౌకుమార్యం కలిగిన వస్తువే, దానికి రాగానికి మధ్య ముడిపెడుతూ ఆయన రాశాడు. ఫిడేలు రాగం, ఫిడేలు రాగం, ఫిడేలు రాగంబులు వినూతన పద ప్రేమికులు మహాకాముకులు అన్యోన్యమగు దంపతులు కూడా ఫిడేలన్నది మైడయరాగ్రా మీ వారందరు సనాతనాచార్యుల్ ముఖం విరిచి ఇంగ్లీష్ దానిని నన్ చేపట్టవద్దని గద్దించినా కూడా నీవు మహాసాహసంతో రొమాంటిక్గా మయార్ చేసుకున్నావు కదా స్వీట్ హార్ట్ రాగం అనినాడు. థయాంక్స్ టు పఠావి నాకతడు ధైర్యంగా సహాయం చేయపట్టటి మనకు వివాహమయ్యింది డార్లింగ్. ఫిడేలు రాగంబులు ఆదర్శమగు జంపతులు తటాల్మణి కల్కంఠమున ఫిడిలీలా పరసింటినది రాగాడియర్నన్ను నిజంగా ప్రేమిస్తావా నీవు? ఏ మాటంటున్నావు ఫిడేల్ జీవితేశ్వరి? నా జనం నీలో లీనమైపోయింది. సంఘం నన్ వినా కూడా నిన్ను చేపట్టినందుకు నాకు వచింపరాని సౌఖ్యం. ఫిడీలు చిత్తతంత్రులు ఆనందంతో మెరోగినవి. రాగం అంత ఫిడీలిని గాఢంగా కౌగిలించాడు. తర్వాత వారి దేహాలున్నేకమైనాయి సరళశయ్యన్. అపూర్వం బగు ఆనందం బగు సంతానం వారికి జనించింది అసంఖ్యాకముగా. వారంతా పటాభినికని తాత తాత అనేవారు. ఈ కవిత నిర్మాణం అంటే చదవడానికి కారణం ఏమిటంటే ఆయన మొత్తం పదాల యొక్క సమాసాలు, ఆ సంయుక్తాష్ట్రాలు, ద్విత్వాష్ట్రాలు మొత్తం విడగొట్టేశాడు ఆయన. ఆ విడగొట్టడంలో ఏమిటంటే ఏ విధమైన దాక్షిణ్యం లేదు, అత్యంత విడగొట్టాడు. దానిలో ఉన్నటువంటి భావాన్ని కానీ సమస్తాన్ని విడగొట్టాడు ఆయన. దాన్ని మొత్తం లూజ్ చేసేసాడు. ఆ లూజనింగ్ చేయడంలో, ఆ విడదీయడంలో, వదులు చేయడంలో, అంతవరకు భాష మీద, భావ సంప్రదాయాల మీద, మన విశ్వాసాల మీద, మన సౌందర్య విశ్వాసాల మీద మనకేవైతే పట్లున్నాయో ఆ పట్లన్నింటినీ కూడా ఆయన తునాతునకలు చేశాడు. ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా ఉద్యమాలు తీసుకువస్తాడు. ఒక కవి సామాజిక రాజకీయ వ్యవస్థని బహిరంగంగా ప్రశ్నిస్తాడు. రాజ్య వ్యవస్థ తాలూకు హింసని ధిక్కరిస్తాడు. తుపాకులతో పోరాడతాడు. ఒక కవి గరిమెళ్ళ సత్యనారాయణ లాగా మాకొద్దీ తెలదొరతనం అని మాట్లాడగలుగుతాడు. నిజంగా కవి చేసే ప్రయోగం, కవి చేసే యుద్ధం భాషతో కాబట్టి ఒక్కొక్క కవి, స్వతంత్రశీలుడైన కవి ముందు భాషను విడిపించడానికి ప్రయత్నిస్తాడు. అందుకని పాల్గ్రేవ్ గోల్డెన్ ట్రెజరీ మీద ఒక మాట రాసుంటుంది, పోయిట్రీ ఫెటర్స్ ద హ్యూమన్ వరల్డ్ అని. సంకెళ్ళులో చిక్కుకున్న కవిత్వం ప్రపంచాన్ని సంకెళ్ళు చిక్కింపజేస్తుంది. అట్లా కాకుండా సంకెళ్ళు విదిల్చుకున్న కవిత్వం ప్రపంచాన్ని కూడా సంకెళ్ళ నుంచి తప్పిస్తుంది. పటాభి అట్లా కవిత్వాన్ని సంకెళ్ళ నుంచి తప్పించడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నించే క్రమం, ఆ గొలుసులు విడగొట్టే క్రమం, ఆ చప్పుడు మన కొద్దిగా కర్ణ కఠోరంగా ఉండవచ్చు, కానీ అది స్వాతంత్ర్య శంఖారావం తాలూకు తొలి సంగీతంగా ఈరోజు మనం దాన్ని గుర్తించవలసి ఉంటుంది. ఫిడేల్ రాగాల డజన్ తర్వాత పటాభి కైత నా దయిత అనే పేరు మీద ఆయన రాసిన వివిధ గేయాలు, గీతాలు అన్నీ కూడా 1978 ఒక పుస్తక రూపంలో వచ్చాయి. దానికి ఆరుద్ర చాలా చక్కటి ముందు మాట రాశాడు ఆయన. ఈ ఫిడేల్ రాగాల డజన్ రాకుండా కేవలం కైత నా దయిత అన్న కవితలే కానీ తెలుగు పాఠకలోకానికి పరిచయం అయి ఉంటే పటాభిని కూడా మనం దువ్వూరు రామిరెడ్డి స్థాయి కవిగా భావిస్తూ ఆయన కూడా భావకవుల్లో ఒకటిగా మనం గుర్తించి ఉండేవాళ్ళం. ఈ కవితలన్నీ కూడా మనకి బాగా పరిచితమైనటువంటి పూర్వ కవి సంప్రదాయాలు, పూర్వ కవితా సంప్రదాయాల పద్ధతిలో ఆ శయ్య మీద మాత్రమే ఏర్పరిచిన కవితలు అనమాట. ఆ కవితల్లో పటాభి తక్కిన కవులందరిలాగా, మామూలుగా అందరిలా, మనందరిలాగానే ఆయన మనందరం ఏ నమ్మకాలు, ఏ విశ్వాసాలతో సాహిత్య సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నామో అటువంటి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అయితే అందులో కూడా కొంత ప్రయోగపరత్వం లేకపోలేదు. ముఖ్యంగా ఆరుద్ర అయితే ప్రయోగపరత్వపు అత్యున్నత స్థాయి కవిత్వంగా దాన్ని ఆయన పేర్కొన్నాడు. దానికి కారణం ఏంటంటే పటాభి శాంతినికేతనలో ఉండగా ఠాగూర్ ప్రభావం వల్ల, ముఖ్యంగా ఠాగూర్ కవిత్వం చాలా భాషల కవిత్వం, ఠాగూర్ కవిత్వం కానీ గజళ్ళు కానీ ఇవన్నీ కూడా అంత్యప్రాసల ఆధారంగా సాగే కవిత్వాలు. తెలుగులో అంత్యప్రాసకి పెద్ద ప్రాధాన్యత లేదు, తెలుగులో ఆది ప్రాసకి ప్రాధాన్యత. తెలుగు పద్యాలన్నింటిలో కూడా రెండవ అక్షరంలో ప్రాసస్థానం ఉంటుంది. ఆ ప్రాసస్థానాన్ని వాడడంలోనూ, దుష్కర ప్రాసల్ని అనువుగా చెప్పగలడంలోనూ కవి యొక్క ప్రతిభను మన వాళ్ళు కొలుస్తూ ఉంటారు. తెలుగులో మాత్రమే ఈ లక్షణం ఉంది. తక్కిన కావ్య భాషల్లో అంత్యప్రాసలు ఉంటాయి. ఆ అంత్యప్రాసలు బెంగాలీ కవిత్వంలో ఠాగూర్ వాడడం చూసి దాదాపుగా చాలా వరకు అంత్యప్రాసలతోటి ఈ కైతనా దయితలో ఉండే కవితలన్నీ కూడా పట్టాభి రాయడానికి ప్రయత్నం చేశాడు ఆయన. అవి ఎట్లా చేశాడు, అంత్యప్రాసలో ఎటువంటి ప్రయోగాలు చేశాడు, ఎటువంటి నియమాలు పాటించాడు, ఎటువంటి నియమాలు ఉల్లంఘించాడు, వీటన్నిటి కూడా ఆరుద్ర చాలా చక్కగా వివరించడానికి ప్రయత్నం చేశాడైనా. అయితే దానితో పాటు అందులో ఇచ్చినటువంటి కావ్య వస్తువు, ఆ కావ్య భావాలు, కవిత్వం పట్ల పటాపుకున్నటువంటి సీరియస్నెస్, ముఖ్యంగా ఫిడేల్ రాగాల డజన్ని ఎందుకనో తెలుగు కవిత్వ ప్రపంచం సీరియస్ పోయిటరీగా తీసుకోలేదు. అత్యంత సీరియస్, గంభీరమైనటువంటి, చాలా ఒక తదేక దీక్ష కలిగినటువంటి కవిత్వం అది. ఈరోజు నేను చెప్తున్నాం కదా, ఆ కవిత్వంలో ఆయన సాహిత్య శృంఖలాలను బదలగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అతను చాలా సీరియస్ పోయిట్, అతను ఒక విదూషక కవి కాడు అనే దాన్ని కైత నా దయిత పుస్తకం వచ్చేదాకా తెలుగు పాఠకులు, ముఖ్యంగా సాహిత్య పాఠకులు ఎక్కువ నమ్మలేకపోయారు. అటువంటి కవితల్లో కూడా ముఖ్యంగా ఆయన ఈ కవితల్ని సహచరి, మహనీయురాలు, మానవతామూర్తి అనే స్నేహలతకు అంకితమిచ్చాడు. రమ్యాక్షర రసపదాలని నుంచి చేరుదును నేనిక, నా సర్వము నీ పదాల అర్పితమైన కానిక. నా కన్నులలో మతాబు వత్తులకడు ప్రజ్వలితము. స్నేహలత, ఈ కితాబు ప్రియమార నీకు అంకితము. ఉక్తికందరాని ఊహ, ఎలాగునిముడు నా కృతి, అయిన ఇది తరించు స్నేహలత, అంది నీ స్వీకృతి అని అంకితమిచ్చి ఆ కవితలోని కవితలను ఆయన చెప్పాడనమాట. పటాభి రాసినటువంటి కైతనా దయిత సంకలనంలోని కైతనా దయిత కవిత శ్రీశ్రీ కవిత ఓ కవితతో పోల్చి చూడవలసిన కవిత. ఆరుద్ర పనిచేశాడు ఆయన. శ్రీశ్రీ కవిత ఓ కవితని ఆయన కుండలిని శక్తితో పోల్చాడు ఆయన. అయితే పటాభి కవిత్వాన్ని ఒక దేవతగా అంటే ఎటువంటి ఆరాధన చేశాడు ఆయన. కేవలం కవిత్వాన్ని ఊరికిన ఆయన వినోద సాధనంగా భావించకుండా ఏ రకంగా ఆయన కవిత్వాన్ని ఒక కవిత యగును దివ్య మోహిని ఏనాటికి కాదు గేహిని అట్లా తన ఇంట్లో తెచ్చిపెట్టుకుని తన అర్థంగా చేసుకునేది కాదు ఒక దివ్య మోహిని ఒక దేవతగా మాత్రమే ఆయన కవితను తీసుకున్నాడని చెప్పిన కవిత అది. చాలా చక్కటి కవిత. ఆ కవితలో ఆయన వ్యక్తం చేసినటువంటి భావాలు కొన్ని భావాలు ప్రాచీన భావాల కొనసాగింపు, కొన్ని భావాలు నవీన భావాలు, కానీ ఆ భావాలన్నీ కూడా ఒక సాధకుడి యొక్క నిజాయితీతో కూడినటువంటి నివేదనాన్ని కానీ మనం గ్రహించగలిగినట్లయితే ఆ కవిత చాలా విలువైన కవితగా మనకు బోధపడుతుంది. కైత నా దయిత మన్ మనోహారిణి భవాంబర విహారిణి, నా బ్రతుకు మబ్బులో విద్యుల్లత, నా మూడు జీవితములో ప్రఫుల్లత, నా రక్తమున తీవ్రత, జీవన దేవత నా రాణి వాణి. వాణి నా రాణి అని పిల్లల మరి పెనుమేపతుడు చెప్పాడు. తిరిగి మళ్ళా పటాభి నా రాణి వాణి, నా కర్ణముల విశ్వగోపన రహస్య గీతాల నాలాపన సలుపు నట్టి అమృత భాషిణి, అంతరంగ నవోద్దీపిత రక్త కామనా నిరూపిత రమణీయ విచిత్ర వేషిణి, మర్త్యలోక స్వప్నరాజిత రత్న ఖచిత రథపు ప్రాజిత స్వర్గమునకు మార్గదర్శిని కవిత్వ ప్రతీపదర్శిని. ఇట్లాగా కవిత గురించినటువంటి ఆ మాటలు చెప్తూ నిత్యమ్ము దాగుడు మూతల నాడును మాదు ప్రణయంబులు, విరహమున పునర్మిలనంబులు, మధురతరం బగును భూతల రంగమందున సౌదామిని కరణి రగులు, రంగమందున సౌదామిని కరణి రగులు కవన భామిని కౌగిలి, అనంత పరిశోధన అది జన్మ జన్మాల సాధన, వాణి నా రాణి ప్రణయశాలిని భావనారాజ్య పాలిని మనోజ్ఞ చిరయవ్వన విలాసిని, నేను ప్రేమించు నందనవనీ వాసిని, నా జీవితమునకుందరి అరూప సుందరి నా దయిత కైత. కైత నా దయితలోని కవితలన్నీ కూడా దాదాపుగా పూర్వ కవి సమయాలు పూర్వ పద్ధతుల్లో మనకు అలవాటైన సౌందర్య దృక్పథంలోనే ప్రకృతిని ప్రకృతిగానే మనకి చిర సహజంగా మనం ట్రైన్ అయిపోయినటువంటి మార్గంలోనే ఆయన కవితల్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఒక్క కవిత మాత్రం నాకు అందులో జాబిల్లి అని చెప్పినటువంటి కవిత మాత్రం అది ఫిడియల్ రాగాల డజన్లో జాబిల్కి దగ్గరగా వచ్చే కవిత, అంటే ఈ రెంటికి మధ్యస్థంగా ఉండే కవిత. మరొకటి అంటే కైతనా దయితలో చాలా కవితలు ఫిడియల్ రాగాల డజన్కి ముందు రాసిన కవితలు కూడా ఉన్నాయి, అందులో చేర్చలేదు ఆయన. ఈ జాబిల్లి అన్న కవితని ఫిడియల్ రాగాల డజన్కి అనుబంధంగా పెట్టి ఉండవచ్చు. ఆ కవిత చూడండి, అనవసరమగు అరసున్న, జాబిల్లి ఎలా ఉందంటేట, అనవసరమగు అరసున్న గుర్రపు లాడాము గిల్లి వేసిన గోరులాగా సన్నగిల్లియున్నది జాబిల్లి, ఆకాశమును అచ్చుతప్పు. జాబిల్లి ఎలా ఉందంటే ఆకాశమును అచ్చుతప్పుట, తెల్లవారుజాము కొవ్వువత్తి కొరవ నింగి కొప్పులోని సన్నజాజి పువ్వు, పిడిలేని కొడవలి ఒక్క ఈక కుక్క తోక, పగిలిపోయిన చే గాజు ముక్క, చెదలు జబ్బ చెక్కిలిగిలి క్రావడి. జాబిల్లి ఎలా ఉందంటే క్రావడిలాగా ఉందంటే ఎంత అందమైన మాట అండి, క్రావడి కాగిత పడవ బ్రాకట్టు వలపలి గిలక చిన్ని కడవ వెన్న కుడవ నిసి శిరసు నరసిన పిలక, నరసిన పిలకలా ఉంది జాబిల్లి. వంగకాయ తొడిమ, ఇక చాలా చక్కటి ఉపమానం, వంగకాయ తొడిమ కొసరు ఏదో మండిపోయిన నుసి ఏదో ఎగిరిపోయిన ఉసురులాగా తోచుచున్నది శశి. చాలా నవీనమైనటువంటి పోలికలు ఇవి. చాలా అసలు ఇన్ని పోలికలతో జాబిల్లిని ఆకాశపు టెడారిలో ఒంటరి ఒంటిలాగుంది జాబిల్లి అని శ్రీశ్రీ చెప్తే ఆ ఒక్క పోలికి మనం మురిసిపోయాం. ఇక్కడ ఇన్ని పోలికలు, అది క్రావడిలాగా ఉంది, వంగకాయ తొడిమిలాగా ఉంది, నరసిన పిలకలాగా ఉంది, నింగి కొప్పులోని సన్నజాజి పువ్వులాగా ఉంది, అనవసరమైన అరసునలాగా ఉంది, ఆకాశంలో అచ్చుతప్పులాగా ఉంది. చాలా నవీనమైన అత్యంత నవీనమైనటువంటి పదచిత్రాలతో జాబిల్ని తీసుకొచ్చిన కవిత బహుశా జాబిల్ని వర్ణించిన కవిత మరొకటి మన తెలుగులో కనపడదని చెప్పొచ్చు. కైతనా దయితలో పటాభి కొన్ని కవితల తాలూకు అనువాదాలు కూడా ఉన్నాయి. షేక్స్పియరు షెల్లీ ఇట్లా చాలా మంది కవుల యొక్క అనువాదాలు ఉన్నాయి. అలాగే ఉమర్ ఖయ్యామ్ రుబాయితులను కూడా అనువాదాలు చేశాడు ఆయన. ఉమర్ ఖయ్యామ్ రుబాయితీల్ని ఈయన చేసిన అనువాదాల్లో చాలా సరళమైనటువంటి సులభమైనటువంటి భాషలో చిన్న చిన్న పదాల్లో అనువాదం చేయే ప్రయత్నం చేశాడు ఆయన. క్షణభంగురము జీవితము నోటికి అందిమ్ము చషకము సఖి, ఏటికి చనిపోయిన నిన్నను రాని రేపున్ తలంపన్ సుఖవంతుడవెన్నేటికి, రేపుందుననేమిటి భావి భీతిని గత వ్యసనమున్ లేకుండు రీతిని, ఈనాటిని పరిష్కరింపన్ సారాయి నిమ్ము ప్రియ సాకి కడుం ప్రీతిని. మధుపాత్ర రసాంకితమగు కావ్యముల తోడన్ మధుమాసవనిన్ శ్రావ్యముగ పాడుచు సమీపమున నీ ఉన్నన్ అది నాకు నాకమ్ము విధిం భావ్యము. మది కోరకు మీ సులతాం తతంగము మరి కోరకు రంభా పరిష్వంగము. వర్జింపుము తతిమ్మా చే డబ్బున్నన్ విను మృగు సుదూరమున మృదంగము. ఇలాగా ఉమర్ ఖయ్యం తాలూకు కవితలన్నింటినీ కూడా ఆయన చాలా చక్కగా సఖీ పాటలు పాడ వినుచు మత్తుగా మజ్జంబును త్రావుచు అనామత్తుగా సుఖడోలికలందు బ్రతికే మున్నాడులన్ గడుపుడి మీరు గమ్మత్తుగా. కాదంబరినిచ్చి సఖీ కేదారిక తివాశీల శమింపుము నా కోరిక వికసస్వర సమముల్ మరలం పుష్పింపవు చచ్చినవారు తిరిగి రారిక. మతానికి మతానికి నడిధారుణి గత వేయి వివాదముల నివారిణి ముహూర్తమున జీవిత వినమ్రమ్మున్ కనికెంచు రసక్రియ కద వారుణి. సమాధిత మదస్థికల సుగంధము విరజిమ్ము అరూప సరళ బంధము అటుపోవు పదికాళిని పోనీయకుండ మార్చుత మధు తాపసుల చందము చెప్తూ తమాంశుదని చెప్పి రుబాయితులు కూడా ఆయన అనువాదం చేశాడు. ఆయన అట్లా చాలా చక్కటి షేక్స్పియర్ కవితల్ని, రవీంద్రుడి కవితల్ని, షెల్లీ కవితల్ని, దాదాపుగా ఇటువంటి ప్రాచీన కవి సమయాల్ని గౌరవించే కవితల్ని, ఆ సౌందర్య మనకు అలవాటైన పద్ధతిలో సౌందర్యాన్ని ప్రతిపాదించే కవిత్వాల్ని ఆయన కవితనాథ ఇతిలో తీసుకువచ్చాడు. సరిగ్గా ఇది ఫిడియల్ రాగాల డజన్కి 180 డిగ్రీల అవతల ఉన్నటువంటి కవిత్వంగా దీన్ని మనం చూడవచ్చు అన్నమాట. ఆధునిక తెలుగు సాహిత్యకారుడు పఠాభి, ఆధునిక తెలుగు సాహిత్య విప్లవకారుడు పఠాభి గురించి వింటున్నారు. ఆయన ఫిడియల్ రాగాల డజన్తో మొదలైన సాహిత్య ప్రస్థానం, ఆయన పంచాంగం పఠాభి పంచాంగం అనే పేరు మీద 1980లో వచ్చినటువంటి పనుల యొక్క సంకలనంతో దాదాపుగా ముగిస్తుందని చెప్పచ్చు సాహిత్య ప్రస్థానం. పన్ అంటే శ్లేష, అంటే ఒకే పదం విరిచే క్రమంలో, వాడే క్రమంలో రెండు అర్థాలను స్ఫురింపచేయడం. ఇది తెలుగు సాహిత్యంలో కొత్త కాదు. తెలుగులో మొదటి నుంచి కూడా శ్లేష కవిత్వాలు, ధీర్ఘ కవిత్వాలు, మూడర్థాలు ఇచ్చే కవిత్వాలు కూడా మన తెలుగులో వచ్చాయి. అయితే పఠాభి వివిధ రకాల సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటల్ని ఆయన మిత్రులు వీళ్ళంతా కూడా ఆ పనులన్నింటినీ సేకరించి పుస్తకంగా తీసుకువచ్చారు. పఠాభి పన్నుల్లో సంపన్నుడు అని ఆరుద్ర అన్నాడు అని చెప్పి శ్రీశ్రీ చెప్పాడు. ఆయన ఆ చెప్పడంలో అంటే పఠాభి ఆ వాక్యాన్ని గ్రహించడంలోనూ, వాక్యాన్ని వాడడంలోనూ, వాక్య ప్రయోగంలోనూ, దానిలో మనకు కనబడే గోచరించే అర్థం కన్నా కూడా విపరీత అర్థం, మరొక అర్థం ఆయన ఎట్లా స్ఫురిస్తుందో ఆ సహజమైన లక్షణంగా ఉండడం అన్నమాట. వీటి యొక్క ప్రయోజనం ఏమిటయ్యా అంటే ఇది భాష గురించిన ఒక మెలకును మనకు కలగజేస్తుంది. దీనిలో ఒక ఆహ్లాదం కూడా ఉంది. ఉదాహరణ చూడండి, ఉద్యోగులలో రెండు రకాల వారు ఉన్నారు, చేసేవారు కొందరు, కాజేసేవారు కొందరు. ఈ చేయడం కాచేయడం ఇది స్పష్టంగా అర్థమవుతుంది కదా. చేసేవారు కొందరు, కాజేసేవారు కొందరు అనడంలో ఆ మాటను వాడడంలో అన్నమాట. అలాగే ప్రపంచంలోని అభ్యుదయం చాలా పాళ్ళు సంశయాత్ముల వల్ల సమకూరినదే. నిశ్చయంగా చేయగలిగిన వాళ్ళ వల్ల అభ్యుదయం రాదు, వాడు ఏదో ముందుకు వెనక్కి వెళ్ళిపోతాడు. అభ్యుదయం రావాలి అంటే వాడు ఎంతో కొంత వెనకాడుతూ ముందు వెనకలు ఊగిసలాడుతూ ఉన్నట్టు వాడి వల్ల ఏమవుతుందంటే మల్టిప్లై అవుతుంది, ఆలోచన పెరుగుతుంది, భావతీవ్రత పెరుగుతుంది, చర్చ జరుగుతుంది. వీటన్నిటి వల్ల కూడా మనం మరి నడుగులు ముందుకు వేస్తాం. అలాగే మరొక చోట, ఈనాడు వ్యాకరణంలోనే కాదు అంతర్జాతీయ వ్యవహారాల్లో కూడా సంధులు పాటింపబడటం లేదు. ఈ సంధి అనే మాట మీద ఇక్కడ పన్ను వాడాడైన సంధులు వ్యాకరణలను పాటింపబడట్లేదు, అంతర్జాతీయ వ్యవహారాల్లో కూడా పాటింపుకు రావటం లేదు అని చెప్పడంలో సంధులు పాటింపబడటం లేదు అని అన్నాడైన. అలాగే ఆర్థిక చింత ఎక్కువ గనుకనే మన దేశంలో పారమార్థిక చింతన ఎక్కువ. ఈ పారమార్థిక అన్న మాటలో ఆర్థిక ఉంది కాబట్టి ఆయన పనిచేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ దీనిలో చాలా వివరిస్తే చాలా వివరించవచ్చు. ఆర్థిక చింత ఎక్కువగా ఉంది కాబట్టి పారమార్థిక చింత ఎక్కువ ఉంది. ఆర్థిక చింత కోసం, ఆర్థిక ప్రయోజనం కోసమే పారమార్థిక జీవితం జీవిస్తున్నారని చెప్పడం కోసం. అంటే ఈ పనులన్నిటి వెనకాతలో కూడా పఠాభికి ఒక విశిష్టమైన జీవిత దృక్పథం ఉంది అనేది మాత్రం మనకి అర్థమవుతుంటుంది అన్నమాట. రాగంలో పఠాభి వేసిన పన్నుల గురించి వింటూ ఉన్నారు. ఒకచోట ఆయన ఉద్యోగం పురుష లక్షణం, నిరుద్యోగం మహాపురుష లక్షణం అన్నాడు ఆయన. అలాగే దంతి కన్నా వదంతి పెద్దది, దంతి అంటే ఏనుగు, దంతి పెద్దది, దంతి కన్నా వదంతి పెద్దది, అక్కడ కూడా పన్ను పలుకుతుంది. అట్లానే మన జాతిలోని సవర్ణ వివాహాలు సువర్ణ వివాహాలు పోవాలి. చాలా చక్కటి మాట, నీతి వాక్యం లాంటి వాక్యం ఇది. సవర్ణ వివాహాలు సువర్ణ వివాహాలు, డబ్బు మాత్రమే ప్రధానంగా నడిచే మొత్తం వైవాహిక తంతునంతటిని కూడా ఆయన సువర్ణ వివాహం అనే మాట ద్వారా ఆయన సూచించాడు. అలాగే పన్నుల మీద కూడా ఒక పన్ను వేశాడు ఆయన. తీసినా వేసినా బాధ కల్పించినవి పన్నులు. తీసినా వేసినా అంటే తీస్తున్నప్పుడు మాట్లాడే పన్నులేమో నోట్లో ఉన్న పన్నులు, దంతాలు తీసినప్పుడు బాధ కలిగిస్తాయి. వేసినా బాధ కల్పించే పన్నులు అంటే ట్యాక్సెస్, ప్రభుత్వం వేసే పన్నులు కాబట్టి తీసినా వేసినా బాధ కల్పించినవి పన్నులు. ఇది చాలా సుప్రసిద్ధమైన మాట. అలాగే ప్రియురాలు దగ్గర లేని ప్రియుని ముఖం ఒకే వైపు ఉత్తరం తట్టు. ఒక్క క్షణం ఆగితే స్ఫురిస్తుంది అన్నమాట. ఉత్తరం అంటే ఉత్తరం లేఖ, ఉత్తరం తట్టు. ఎందుకంటే ముందు దిక్కు అన్నాడు కదా, ప్రియురాలు దగ్గర లేని ప్రియుని ముఖం ఒకే వైపు, అది ఉత్తరం తట్టు. అలానే మన దేశంలో ఆహార ధాన్యం కంటే ఆహార ధ్యానం ఎక్కువైంది. ఇది కూడా ఒక యావత్తు మార్చి పనిచేశాడు ఆయన. మన దేశంలో ఆహార ధాన్యం కంటే ఆహార ధ్యానం ఎక్కువైంది. రెక్కాడితే గాని డొక్కాడనేవాడు రైల్వే సిగ్నలర్. రెక్కాడితే గాని డొక్కాడనేవాడు రైల్వే సిగ్నలర్. అలాగే శాసనసభ్యుల్లో చాలామంది ఆసన సభ్యులు మాత్రమేను. అక్కడ కూడా చాలా చక్కగా శాసనానికి ఆసనానికి మధ్య ఒక శాన్న మాట మాత్రం, ఒక అక్షరం మాత్రమే తేడా కాదు, దానిలో మొత్తం బాధ్యత సమస్తం దాంట్లో ఉంది. అలాగనే అవిద్య నశించుటకు విరివిగా ప్రభుత్వం పెట్టుబడులు కావాలి. ఇక్కడ ప్రభుత్వం పెట్టుబడులు విరిస్తే ప్రభుత్వం పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్స్ అని రెండు మాటలు ఉన్నాయి. కానీ అవిద్య నశించడానికి ఇన్వెస్ట్మెంట్ పెరగాలనే మాట ఇప్పటికింకా ప్రభుత్వానికి అర్థం కాని మాట. ఆర్థిక శాస్త్రవేత్త రమతి సేన్ లాంటి వాడు చెప్తున్నా కూడా ప్రభుత్వానికి అర్థం కాని మాట ఇది. ప్రభుత్వం బడులు పెట్టడం గురించి ఆలోచిస్తుంది కానీ పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించడం లేదు. కానీ రెండు మాటల్ని వాడుతూ అవిద్య నశించుటకు విరివిగా ప్రభుత్వం పెట్టుబడులు కావాలి అని అన్నాడు ఆయన. అంటే ఇవి చాలా కొద్ది మాటలు, ఇందులో చాలా వరకు శృంగార ప్రధానమైనటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి. వాటిని శ్రీశ్రీ మన దీనికి కూడా ముందు మాట రాశాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ ముందు మాటలో ప్రధానంగా అటువంటి పనుల మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేశాడు ఆయన. కానీ ఆ పనులతో పాటు ఆయన ఇందాక నేను చెప్పినట్లుగా అవిద్య నశించుటకు ప్రభుత్వం పెట్టుబడులు కావాలి అని చెప్పిన మాట ఏదైతుందో, ఇటువంటి మాటలు, ఈ మాటల వెనుక ఉన్నటువంటి పటాభి జీవిత దృక్పథం, వాటిని అర్థం చేసుకున్న ఒక్కొక్క వాక్యం చాలు ఆయన ఎటువంటి విశ్వాసాలు నమ్ముతూ వచ్చాడం దానికి. చైనాది ఆటం శక్తి, మనది రాటం శక్తి అంటాడు ఆయన. ఈ మాటలు మామూలు మాటలు కావు. ఒకప్పుడు పన్ను ఏమిటంటే చాలా బలంగా నమ్ముతూ ఉండే మాటలే పన్నుల రూపంలో వస్తాయి. కేవలం సరదాగా క్యాజువల్గా మాట్లాడే మాటగా మనం తీసుకోవడానికి ఉండదు. ఆ రకంగా పటాభి పంచాంగం కూడా ఆలోచన పూర్వకమైనటువంటిది, కొంత ఆహ్లాదం కూడా కలగలిసినటువంటిది. పటాభిగా ప్రసిద్ధుడైనటువంటి తిక్కవరు పటాభి రామిరెడ్డి రాసినటువంటి పిడేలు రాగాల డజన్, కైతనాదయిత, పంచాంగం అనే మూడు కవితా సంకలనాల కవిత్వ వాక్యాల గురించిన కొంత చర్చ విన్నారు. ముఖ్యంగా వెనక్కి తిరిగి చూసుకుంటే పటాభి పిడేలు రాగాల డజన్ వచ్చి దాదాపుగా 80 ఏళ్ల పైగా కావస్తూ ఉంది. ఈ కాలం అంతా కూడా ఆ కవిత్వాన్ని తెలుగు సాహిత్యం ఒక ప్రయోగవాదశీల కవిత్వంగా మాత్రమే దాన్ని భావించింది. దాన్ని ఎవరో ఆరుద్ర లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు మాత్రమే కొనసాగించారని సాహిత్య విమర్శకులు అనుకుంటూ ఉన్నారు. కానీ ముఖ్యంగా ఈనాడు పోస్ట్ మోడర్న్ పద్ధతిలో కవితలు రాస్తున్న కవులు ఎంఎస్ నాయుడు లాంటి కవి ఒక వెళ్ళిపోతాను అని కవితలు రాసినప్పుడు అతని వెనుక స్పష్టంగా పటాభి ప్రభావం ఉందని మనం చెప్పవచ్చు. అట్లాగే వేగుంట మోహన్ ప్రసాదు ఇటువంటి ఆధునిక కవులందరూ కూడా, ముఖ్యంగా అత్యాధునిక కవులందరూ కూడా తమని పట్టి ఉంచిన కవి సమయాల సంఖ్యలను ఛేదించడానికి, కవి సమయాల భారం నుంచి తమని కవిత్వాన్ని కూడా రక్షించుకోవటానికి పటాభి వంటి వాడు వేసినటువంటి దారి ఎంతో కొంత స్ఫూర్తించిందని మాత్రం మనం గుర్తుపెట్టుకోక తప్పదు. ఆ రకంగా చూసినట్లయితే 20వ శతాబ్దపు తెలుగు కవిత్వ చరిత్ర నుంచి పటాభిని మనం విస్మరించలేం. ఆయన రానున్న కాలంలో మరింత బలంగా మరింత చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుని అతని కవిత్వం మన ముందు పునరావిష్కృతం అవుతూ ఉంటుంది. అతనికి మన నివాళి.